ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. கிருஷ்ணாய வாசுதேவாய, தேவகி நந்தனாய ச நந்தகோ கோவிந்தாய நமோ நமஹ. நமஃ பங்கஜ நாபாய, நமஃ பங்கஜ மாலினே, நமஃ பங்கஜ நேத்ராய, நமஸ்தே பங்கஜாங்கிரே. ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்த ராதா காந்த நமோஸ்துதே. தப்த காஞ்சன கௌராங்கே ராதே விருந்தாவனேஸ்வரி விருஷபானுசுதே தேவி பிரணமாமி ஹரி பிரியே. வாஞ்சாகல்பதருப்யஸ்ய க்ருபாசிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நம. ஜய் ஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா, கிருஷ்ணா கிருஷ்ணா ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம, ராம ராம ஹரே ஹரே. ஹரே கிருஷ்ணா. சதுவுத்துனதி பகவத்கீத யதார்த்ததமு அத்தியாயம் ஒகட்டி, குருக்ஷேத்திர ரணரங்கமுன சைனிக பரிசீலனம். இந்தலோ 41வது ஸ்லோகம். சங்கரோ நரகாயைவ குலஜ்ஞானாம் குலஸ்ய ச பதந்தி பிதரோ ஹேஷாம் லுப்த பிண்டோதக க்ரியாஹ. சங்கரோ நரகாயைவ குலஜ்ஞானாம் குலஸ்ய ச பதந்தி பிதரோ ஹேஷாம் லுப்த பிண்டோதக க்ரியாஹ. சங்கரோ நரகாயைவ குலஜ்ஞானாம் குலஸ்ய ச பதந்தி பிதரோ ஹேஷாம் லுப்த பிண்டோதக க்ரியாஹ. சங்கரோ நரகாயைவ குலஜ்ஞானாம் குலஸ்ய ச சந்தி பிதரோ ஹேஷாம். சங்கரோ நரகாயைவ குலஜ்ஞானாம் குலஸ்ய ச சந்தி பிதரோ ஹேஷாம் லுப்த பிண்டோதக க்ரியாஹ. எனக்கு காங்கிரிகேஷன் வரும் சொல்லுங்க. மனோகர் நிமாய பிரபு சங்கரோ சங்கரோ நரகாயைவ குலஜ்ஞானாம் குலஸ்ய ச வசந்தி பிதரோ ஹேஷாம்
భావము భాష్యము చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. జయ శ్రీల ప్రభుపాద. భావము అవాంఛిత సంతానం వృద్ధియగుట వలన కుటుంబం వారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికి నరకము ప్రాప్తించం. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు. భాష్యము కర్మకాండ విధుల ప్రకారం వంశపితరులకు నియమానుసారముగా పిండోదకములు అర్పించవలసి ఉన్నది. అట్టి అర్పణము విష్ణువు యొక్క అర్చన ద్వారా చక్కగా వనరించబడగలదు. ఏలైనా విష్ణువుకు అర్పించిన ఆహారమును భుజించుట అనేది కార్యము మనసుని అన్ని రకములైన పాపముల నుండి ముక్తిని చేయగలదు. కొన్నిమార్లు వంశపితరులు పలు విధములైన పాపకర్మ ఫలముల కారణమున తప్పింపబడుచుండవచ్చు. ఇంకొన్నిమార్లు వారికి స్థూలదేహము సైతం లభించక పిశాచములుగా సూక్ష్మదేహమునందే బలవంతముగా నిలవవలసి వచ్చును. కాని వంశీయుల చేత భగవత్ ప్రసాదము ఆ పితరులకు అర్పించబడినప్పుడు వారు పిశాచ రూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవన స్థితుల నుండి విడుదలను పొందగలరు. పితరులకు వనర్చబడి అట్టి సహాయము వాస్తవమునకు ఒక వంశాచారం. భక్తియుత జీవనమునందు నిలువనివాడు అటువంటి కర్మకాండను తప్పక వనరించవలెను. కాని భక్తియుత జీవనమునందు నిలిచినవాడు అట్టి కర్మలను వనరించవలసినటువంటి చేయవలసినటువంటి అవకాశం లేదు, అవసరమూ లేదు. కేవలం భక్తియుత సేవను నిర్వహించడం ద్వారా మనసుడు లక్షలాది పితృదేవతలైనను సర్వవిధములైన దుఃఖముల నుండి ముక్తులను చేయగలడు. ఈ విషయమే శ్రీమద్ భాగవతం నందు ఈ క్రింది విధంగా తెలుపబడింది. దేవర్షి భూతాప్త నృణాం పితృణాం నకింకరో నాయం రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తుం. సర్వవిధములైనటువంటి ధర్మములను త్యజించి ముక్తినొసుగడి ముకుందిని చరణ పద్మాశ్రయ శరణమున నిలిచినవాడు మరియు చేపట్టిన మార్గమునందు పూర్ణ శ్రద్ధాళు అయినవాడు దేవతలకు గాని ఋషులకు గాని జీవులకు గాని కుటుంబము వారికి కాని పితృదేవతలకు గాని రుణపడి ఉండడు. వారి ఎడ అతనికి ఎట్టి విధులు గాని బాధ్యతలు గాని లేవు. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవ ద్వారా అట్టి సమస్త బాధ్యతలు కూడా అప్రయత్నముగా పూర్ణము కావించబడుచున్నవి. అందరూ చెప్పండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతపదకమలం శ్రీగూరూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తున్నాడు. ఆ నిరాకరించడానికి కావలసినటువంటి కారణాలన్నీ కూడా చెప్తున్నాడు. దానిలో ఒక కారణం ఏం చెప్తున్నాడు, ప్రతివాడు కూడా వంశ పెద్దలను పట్టించుకోవాలి. ఎందుకని,
ఆ వంశం నుంచి మనం వచ్చాం కాబట్టి ఆ వంశ పెద్దల్ని పట్టించుకునేవాడైతే నిజంగా పాప కార్యాల్లో నిమగ్నం కాకూడదు. పాప కార్యాల్లో నిమగ్నం అయితే ఏమవుతుంది? దానివల్ల నానా విధాలైనటువంటి అకృత్యాలకు పాల్పడడంతో పాటుగా వంశ పితరులకు, అంటే వంశంలో ఉన్నటువంటి పెద్దలకు అతను లుప్త ఆపేస్తాడు. పిండోదక క్రియాహ, పిండోదక క్రియలన్నీ కూడా ఆపివేస్తాడు. దానివల్ల వాళ్లు కూడా పతనం చెందేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇక్కడ అర్జునుడు ప్రతిపాదిస్తూ ఉన్నాడు. ఎందుకని ఈ విషయం ఇక్కడ ఆయన ప్రస్తావించడం? ఇంతకుముందు వీళ్ల నాన్నగారు పాండురాజు ఆయన ఉన్నత లోకాల్లో ఉన్నప్పుడు ఆయన ఈ విషయాన్ని చెప్పుకున్నాడు. ఆయన ఈ విషయాన్ని నారదు మును చెప్పాడు. ఏమనంటే, క్రింద మా వంశీయులు లేదా మా బిడ్డలు ఏవేవైతే కర్మలు చేస్తారో, ఏ రకాలైనటువంటి క్రియలైతే చేస్తారో వాటి ఫలితం మాకు కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నారదు మునికి సందేశాన్ని ఏమనిచ్చాడంటే, పాండురాజు ఇట్లాగూ నువ్వు అన్ని లోకాలు తిరిగేవాడివి కదా, ఒక్కసారి భూలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మా బిడ్డలుంటారు పాండవులు, వాళ్లకి నువ్వు నా కోసం నేనింకా ఉన్నతమైన లోకాలకు వెళ్లడం కోసం, అధమ లోకాలకు దిగజారకుండా ఉండేదానికోసం వాళ్ళని రాజసీ యాగం చేయమని చెప్పు అన్నారు. ఇన్ని యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడాను యథార్థంగా ఈ రాజసీ యాగాన్ని మొదలు పెట్టింది ఎవరి కోసం అంటే పాండవులు, పాండురాజు కోసం. ఎందుకంటే నారదముని యుధిష్ఠిర మహారాజు దగ్గరికి రాగానే ఏం స్వామి బాగున్నారా అని చెప్పి యుధిష్ఠిర మహారాజు అడగటం, ఈయన నేను బాగున్నాను కానీ మీ నాన్నగారి కాస్త పైన ఇబ్బంది పడుతున్నారని చెప్పడం, ఏ ఎందుకు ఆ ఇబ్బంది అని అంటే, మీరు రాజసూయ యాగం చేయాలంట, అది చేస్తే మీ నాన్నగారు అక్కడ చల్లగా ఉంటారు, ఇంకా ఉన్నత లోకాలకు వెళ్తారు అని చెప్పి ప్రేరేపించడం జరుగుతుంది. భక్తులుగా పాండవులు ఏం చేశారు అంటే, ఒకవైపున తండ్రి గారి కోరిక నెరవేర్చాలి, ఇంకొక వైపున తాము నిత్యము సేవించేటువంటి ఆ భగవంతుని ఆరాధించాలి, రెండూ జరగాలి. ఆధ్యాత్మిక జీవితం ఏం చెబుతుంది అంటే, తల్లిదండ్రులను గాని బంధువులను గాని మిత్రులను గాని వీళ్ళందరినీ పలకరించమనే చెప్తుంది. వైరాగ్యంతో వాళ్ల ముందు మూతి ముడుచుకోమని చెప్పడం లేదు. పలకరిస్తూనే భగవంతుని వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయమని చెబుతుంది. పాండవులు ఒకవైపున పాండురాజు పంపించిన సందేశాన్ని తీసుకుని దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తూ కృష్ణుణ్ణి ఈ కార్యం ద్వారా ఏ విధంగా పూజించాలని చెప్పి ఆలోచించారు. అలా ఆలోచించి వాళ్ళు నిర్వహించింది ఆ రాజసూయ యాగం. ఆ రాజసూయ యాగం ఉదయం భాగవత ఉపన్యాసాలు అదే వస్తుందన్నమాట. రాజసూయ యాగం పూర్తి కాగానే కృష్ణుడు దేవాదిదేవుడిగా సుప్రతిష్ఠితమయ్యాడు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరి మధ్య, ఋషులందరి మధ్య, దేవతలందరి మధ్య దేవాదిదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణుడు అనేటువంటి సత్యం అందరికీ కూడా అక్కడ అర్థమైంది. మధ్యలో శిశుపాలుడు ఏదో అనవసరమైన మాటలు మాట్లాడాడు, దానికి ఏ నాలుగుతో అయితే మాట్లాడాడో ఆ నాలుగు సంబంధించిన శిరస్సును కృష్ణుడు లేకుండా చేశాడు. ఆ విధంగా శిశుపాలుని కూడా ఉద్ధరించాడు. శిశుపాలను ఉద్ధరించే విధానం కూడా భాగవతం చాలా చక్కగా చెప్తుంది. శిశుపాలుణ్ణి మామూలుగా గనక ఖండిస్తే రక్తం కింద పడుతుంది. రక్తం గనక ఒక చుక్క కింద పడినా గాని మొత్తం రాజసూయగం అంతా కూడాను పాడైపోతుంది. రక్తం చుక్క పడకూడదు. అలా అని చెప్పేసి శిశుపాలుని ఊరకన వదిలేస్తామా? ఊరు కుక్కలాగా మురుగుతున్నాడు. ఏం చేయాలి? కృష్ణుడు అప్పుడు తన సుదర్శన చక్రాన్ని తీసుకుని తీక్ష్ణధార సుదర్శన చక్రాన్ని సంధించాడంట. మరి ఆ స్వామి దగ్గర సుదర్శన చక్రంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనకు తెలీదు. ఏమిటి తీక్ష్ణధార సుదర్శన చక్రాన్ని సంధించాడంట. ఆ తీక్ష్ణధార సుదర్శన చక్రం అనేది భాగవతంలో ప్రత్యక్షంగా పేర్కొన్నారు. అదేం చేసిందంటే, శిశుపాలుడి శిరస్సును ఖండించడంతో పాటుగా ఖండించడం ద్వారా వచ్చినటువంటి రక్తాన్ని అక్కడికక్కడే ఆవిరి చేసేసింది. చుక్క కూడా ఎక్కడ నేల మీద పడలేదు. కాబట్టి ఆ రాజసూయ యాగానికి ఏ విధమైనటువంటి భంగం కూడా వాటిలో లేదు అని చెప్పి అక్కడ ప్రభుపాదుల వారి శిష్యులు భాష్యంలో చెప్తున్నారు. ఇలా ఆ రాజసూయ యాగాన్ని జరపడం ద్వారా పితృలోకాల్లో ఉండేటువంటి పాండురాజు తృప్తి చెందాడు. దానివల్ల వీళ్ళు భగవంతునికి సేవ చేసినట్లయింది. వీటన్నిటినీ మించి ఆ దేవదేవుణ్ణి దగ్గరుండి కొలుచుకునే అవకాశం కూడా వీళ్ళకి మళ్లీ లభించింది. ఎందుకనంటే భీష్ముడు లాంటి మహాజనుడు ఉన్నాడు, అర్జునుడు లాంటి శుద్ధ భక్తుడు ఉన్నాడు, ధర్మరాజు లాంటి మహాపవిత్రమైనటువంటి భక్తులున్నారు. వీళ్ళంతా కూడా కుంతీదేవి, ద్రౌపది వీళ్ళందరికీ కృష్ణుని ప్రత్యక్షంగా ఇంకొకసారి సేవించుకునేటువంటి అవకాశం కూడా కలిగించింది. ఇలా మహాభారతాన్ని మీరు మొత్తాన్ని గమనిస్తే ఆ మహాభారతం మొత్తం మీద ఏ విధంగా కనిపిస్తుందనంటే, బయట చూసే వాళ్ళకేమో వాళ్ళేదో ఈ పితృ రుణం తీర్చుకున్నట్లు, ఈ శ్లోకంలో చూసారా, ఏదో దేవతల రుణం తీర్చుకున్నట్లు, లేకపోతే నరుల రుణం తీర్చుకున్నట్లు, దానికి సంబంధించిన విషయాలు ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. కానీ యథార్థంగా అక్కడ పాండవులు ఎవరు రుణం తీర్చుకుంటున్నారు? కృష్ణుడికి తాము ఉన్న రుణం తీర్చుకుంటున్నారు. పాండవులేనే ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా భగవంతుడికి రుణపడి ఉన్నారు. ఆ రుణం మనం తీర్చుకోవడానికి ప్రయత్నించడం లేదు గనుకనే మనం నిజమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతున్నాం. భగవంతుడికి మనం పడి ఉన్న రుణాన్ని లెక్క వేసుకుంటూ వెళితే ఈ పంచభూతాలు మొదలుకొని సమస్త సృష్టిలో ఉన్నటువంటి అనేక అవకాశాలని భగవంతుడు మనకి ప్రసాదించాడు. ఒకసారి ఎప్పుడో ఒక ప్రభు ఇక్కడే కూర్చొని చెప్తూ శరీరం యొక్క విలువను గురించి చెప్పారు. శరీరం యొక్క విలువ లెక్క వేసుకుంటే చాలా కోట్లలో ఉందనంట. ఆ మూలకాలన్నీ లెక్క వేసుకుంటే అంత శరీరాన్ని భగవంతుడు నీకు ప్రసాదించాడు తల్లిదండ్రుల ద్వారా. దానికే భగవంతుడికి ఎంతో రుణపడి ఉండొచ్చు మనం. ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం మనం చేయగలిగితే అది జీవితానికి సార్థకత. మీరు మహాభారతాన్ని బాహ్యమైన దృష్టిలో చూస్తేనేమో అది ఏదో ఒక పితృరుణాలు తీసుకునేటువంటి ఒక సన్నివేశంగానో, లేకపోతే ఏదో కర్మకాండకు సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు చేసేటువంటి విషయంగానో కనిపిస్తుంది. కానీ అంతరార్థంలో గమనిస్తే మొత్తం మహాభారతం అంతా కూడా కృష్ణుని యొక్క హస్తంతో నడుస్తుంది. ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి కృపతో నడుస్తుంది. పూర్వకాలంలో అందుకనే ఈ మహాభారతాన్ని చాలా చక్కగా కూర్చొని చక్కగా చర్చించేవారు. దానిలో ఉన్నటువంటి తత్వాన్ని చక్కగా అవగాహన చేసుకునేవారు. పూర్వం అందుకే ఎప్పుడు ఒక సామెత ఎక్కువగా చెప్తూ ఉండేవారు అనమాట. ఏమనంటే అది ప్రాతకాల ద్యూత ప్రసంగేన మధ్యాహ్న సమయే స్త్రీ ప్రసంగాత్, రాత్రౌ చౌర ప్రసంగేన కాలే గచ్చతి ధీమత. ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. ప్రాతకాల ప్రాతద్యూత ప్రసంగేన, పొద్దున్నే తెల్లవారగానే ద్యూత ప్రసంగేన, జోదం గురించి మాట్లాడదాం రండి. మధ్యాహ్నం అయిపోగానే స్త్రీల గురించి మాట్లాడుకుందాం. రాత్రౌ చౌర ప్రసంగేణ, రాత్రి అయితే దొంగల గురించి మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకునంటే కాలే గచ్చతి ధీమత. ధీమత అంటే మంచి మేధావులు, బుద్ధిమంతులు, ఇంటెలిజెంట్ పీపుల్. బుద్ధిమంతులంతా ఈ పని చేస్తూ కాలాన్ని హాయిగా వెళ్ళబుచ్చుతారంట. అది ఎట్లా అర్థం కాలేదు. పొద్దున లేవగానే దూరం గురించి, ప్రాత ద్యూత ప్రసంగేణ, మధ్యాహ్న స్త్రీ ప్రసంగ, మధ్యాహ్నం అవగానే స్త్రీల గురించి, రాత్రి చౌర ప్రసంగేణ, రాత్రి అవుతానే దొంగల గురించి చర్చించుకోవడం ద్వారా కాలే గచ్చతి ధీమత. అలా ధీమంతులైనటువంటి వాళ్ళు, బుద్ధిమంతులు కాలాన్ని గడుపుతున్నారంట. ఈ శ్లోకం ప్రత్యక్ష అర్థాన్ని వింటే ఏం అర్థం కాదు, అర్థం కూడా అర్థం కాదు, అంటే సగం కూడా అర్థం కాదు. ఇంకా బయట వాళ్ళు ఉంటే అపార్థం కూడా అవుతుంది. కానీ అది ఆచార్యుల దగ్గర నుంచి దాని అర్థాన్ని తెలుసుకుంటే, పూర్వకాలంలో మన వాళ్లే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారే ఏమని, వంశ పితరులు అని, అంటే మన పెద్దవాళ్ళు, వాళ్ళు నిజంగా ఎంత ధీమత, ఎంత బుద్ధిమంతులో మనకు అర్థమవుతుంది. ప్రాత ద్యూత ప్రసంగేనా అంటే ఉదయాన్నే లేవుగానే జోదం గురించి ప్రసంగం, అంటే మహాభారతం గురించి ప్రసంగం. మహాభారతం మొత్తం అంతా కూడాను దేనితో పరివృత్తమై ఉంది? ఆ జోదంతోనే పరివృత్తమై ఉందన్నమాట. అది యథార్థంగా మనం అనుకునేటువంటి విధంగా ఇప్పుడు మనం చూసేటువంటి పబ్బుల్లో లేదా క్లబ్బుల్లో గ్యాంబ్లింగ్ లాంటిది కాదు. భగవత్ సంకల్పం చేత ఏమంటారు చూడండి, కలుపు మొక్కలన్నీ ఏరివేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి సన్నివేశం. దుర్యోధనుడు శకుని కూడా వదిలిపెట్టలేదు. శకునిను, ఆ శకునికి సంబంధమైనటువంటి మొత్తం సోదరులందరినీ తండ్రితో సహా కలిసి భూగృహంలో నిర్బంధించేశాడు. కారణం ఏమిటి, గాంధారికి ముందు ఒక మేకనిచ్చి వివాహం చేస్తుంటారు, ఆ తర్వాత మేకని వధించేసి తర్వాత మళ్లీ ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తుంటారు. ఎందుకంటే ఆమె జాతకం ప్రకారం మొదటి భర్తకి మరణగండం ఉంది అని. ఈ విషయం తెలిసి దుర్యోధనుడు మేక భార్యను తీసుకొచ్చి మా నాన్నకి ఇచ్చి చేస్తారా మీరు అని చెప్పేసి శకుని మొత్తం 100 మంది సోదరుల్ని వాళ్ళ తండ్రితో సహా భూగృహంలో నిర్బంధించేశాడు. నిర్బంధం చేసి వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పి రోజుకు ఒక అన్నం ముద్ద పెడుతున్నాడు ఆయన. వాళ్ళ తండ్రి బాగా ఆలోచించాడు, సామాన్యుడు కాదు, చాలా చాలా దుష్టబుద్ధి నిండా నిండిపోయినవాడు, ఇతనికి ఇలా అయితే కుదరదు, ఇతనికి ఏదైనా తగిన బుద్ధి చెప్పవలసిందే, ఎందుకంటే మనం ఎట్లా, నాకెట్లా 100 మంది ఉన్నారు, వీళ్ళు ఎట్లా 100 మంది ఉన్నారు, కాబట్టి ఈ 100 మందిని ఎట్లయినా 100 ముద్దులు ఆపి ఆ 100 మందిని కూడాను సంహరించాలని చెప్పి ఆయన ఏం చేశారంటే 100 మందికి పెట్టిన ముద్దులన్నీ ఆ శకునికి పెట్టారు, చిన్నవాడు శకుని. అట్లా ఆయన ఒక్కడిని బతికించుకుంటే చివరికి శకుని దుర్యోధనుడు చూశాడనమాట, భూగృహం తీసి ఉన్నారా సచ్చారా అని. నిజంగానే అందరూ పోయారు, ఈ శకుని ఒక్కడ మిగిలాడు. నేనెంతైనా సరే నీకు మేనమామనే కదా, నేనేం నీకు శత్రువును కాదు, అందరూ పోయారు కదా, ఇంకా నా ఒక్కడి మీద కక్ష ఎందుకు, నీకు బాగా సహాయం చేస్తా నేను, నాకు చాలా జూద విద్య బాగా తెలుసు, నాకు నీకు ఎట్లా కావాలంటే అట్లా ఆడి పెడతాను, అంత చకచక్కి ఉంది నా దగ్గర అని చెప్తాడు. అది విని దుర్యోధనుడు సర్లే ఎట్లాగ పోయారు, అందరూ పోయారు, ఈవిడ ఒక్కడే కదా అని చెప్పి చేయించి బయటికి లాగుతాడు. అప్పుడు శకుని పెట్టుకుంటాడు మనసులో, ఎందుకని ఆ పాచికలు ఏవైతే ఉన్నాయో ఆ పాచికలు తండ్రి ఎముకల నుంచి అతను తయారు చేసుకుంటాడు. తండ్రి చెప్తాడు, నా ఎముకలతో ఈ పాచికలు చేసుకున్నట్లయితే ఇది నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రాత ద్యూత ప్రసంగేణ. సో ఆ విధంగా ఈ జూదంతో మొత్తం మహాభారతం అంతా కూడా నడిచింది. అంటే యథార్థంగా ఏమిటి, అక్కడ కలుపు మొక్కలను ఏరేయడానికి కృష్ణుడు చేసినటువంటి సంకల్పం అది. మహాభారతంలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కృష్ణుడు శాంతి రాయబారం కోసం వెళ్తాడు. దుర్యోధనుడు ఏ రకమైన వాడు అంటే అక్కడ స్పష్టంగా శాంతి రాయభారంలో అర్థమైపోతుంది అనమాట. యుధిష్ఠు మహారాజు యొక్క మాటను మన్నించి వెళ్తాడు కృష్ణుడు, ఆయనకేమి యథార్థంగా ఇష్టం ఉండదు. యుధిష్ఠు మహారాజా, నిన్ను చూసి నీ మంచితనం చూసి నేను వెళ్తున్నాను, నా ధర్మంగా నువ్వేం చెప్పావో నేను అక్కడ చెప్తాను అని చెప్పన్నాడు. కృష్ణుడు వస్తున్నాడు అని చెప్పి తెలుసుకుని దుర్యోధనుడు భారీ ఏర్పాట్లన్నీ కూడా చేశాడు, చాలా పెద్ద ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లన్నీ చేసిన కానీ కృష్ణుడు వాటన్నింటినీ చూసి సున్నితంగా తిరస్కరించేసి విదురుడింటికి వెళ్ళాడు. దుర్యోధనకో భోగనకాయో రూకోసాగ వీదురఘరకాయో. దుర్యోధనుడు ఇచ్చిన భోగా తినలేదు ఆయన, రుకో అంటే స్టే చేశాడు. ఎక్కడ? విదురఘర, విదురుని ఇంట్లో ఆయన ఖాయు అక్కడ తీసుకున్నాడు ఆయన. విదురుడైతే కృష్ణుడు తీసుకెళ్లగానే ఆయన చాలా తత్తరపడిపోయాడు. దేవదేవుని ఇంటికి తీసుకెళ్లడం కదా, ఆయనకేం అర్థమే కాలేదు. చెమ్ముతో నీళ్లు ఇచ్చేటప్పుడు కూడా, స్వామి నేను చూడు ఎంత వెర్రివాడినో చూడు, నీకు చెమ్ముతో కడుక్కో అని చెప్పి నీళ్లు ఇస్తున్నాను. నారాయణుడివి, నారాయణ ఆ అనంతమైనటువంటి ఆ కారణ సముద్రంలో చయనించేవాడివి, నీకు చెంబుతో నిలిచి కడుక్కోమంటున్నాను, ఎంత పిచ్చివాడిని నేను అని చెప్పి నిలిచాడు. తీరా ఇంటి లోపలికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఒక నులక మంచం ఉంది. ఆ మంచం మీద స్వామి కూర్చోండి అని చెప్తూ, ఎంత పిచ్చివాడిని చూడండి, ఆదిశేషుడి మీద శయనించేవాడివి నువ్వు, అనంతశేషుడి మీద శయనించేవాడికి నులక మంచం చూపించి నేను కూర్చోని చెప్పి అంటున్నాను, నా వెరితనం చూడండి అని చెప్పి ఆయన మగవంతుడి మహిమలన్నీ ఒక్కొక్కటి అలా చెప్పుకుంటూ వస్తాడనమాట. చెప్పుకుంటూ వచ్చి ఆ అట్టిపండు ఇచ్చేటప్పుడు కూడా ఇదే తన్మయత్వంతో అదే తత్తరపాటుతో అట్టిపండు ఇచ్చేటప్పుడు కూడా ఏమంటాడంటే, ప్రతి ఒక్క జీవుడికి కూడాను వాడి చేసిన కర్మలకి ఫలాలను ఇచ్చేవాడివి, నీకు నేను ఫలం ఇస్తున్నాను. ఇది ఏమన్నా ఉందా, అర్థం ఉందా దీనికి? ప్రతి ఒక్క జీవుడు ఆయన చేసేటువంటి కర్మలకు అనుగుణంగా దుష్కర్మకి దుష్ట ఫలితము, సత్కర్మకి సత్ఫలితం ఇచ్చేటువంటి కర్మ ఫల ప్రధానతమే నువ్వు, ఫలప్రదాతకి పోయి నేను ఫలం ఇస్తున్నాను నా పిచ్చితను అని చెప్పేసి పాపం నిజంగానే ఆ కంగారులో ఆయన ఏం చేశాడు, అరటిపండు తొక్కేమో కృష్ణుడికిచ్చి ఫలమేమో చేతో పట్టుకున్నాడు. కానీ భగవంతుడు ఆయన వచ్చినప్పటి నుంచి ఏం చూస్తున్నాడు, చెంబుతో నీళ్ళిచ్చి కడుక్కోమని చెప్పే దగ్గర నుంచి లోపల వచ్చే వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఇలా ఎన్నో వైభవాలు చెప్తాడు విదురుడు. చాలా వైభవాలు చెప్తాడు ప్రతి అంశంలో, గడప దాటేటప్పుడు చెప్తాడు, అవి వైకుంఠంలో 7 ద్వారాలు మహా పెద్ద పెద్ద ద్వారాలు, ఇదేదో మామూలు చెక్కతో చేసింది, ఈ గడప దాటమని నేను చెప్తున్నాను, నిజంగా నేను ఎలాంటి అధముణ్ణి చూడు అని ఇట్లా భగవంతుడి వైభవాలన్నీ చెప్పుకుంటూ తీసుకెళ్తాడు కృష్ణుడు. అందుకనే ఆయన వైభవాన్ని వింటూ ఆయన భావాన్ని గ్రహిస్తున్నాడు. ఆయన భావాన్ని గ్రహిస్తూ ఆ అరటి తొక్కలో కూడా అదే భావన ఉంది ఆయనకి అని చెప్పి తీసుకునేస్తాడు. విదురుడి దగ్గర ఈ విధంగా ఆహ్వానం తీసుకున్న తర్వాత మళ్ళీ సభకెళ్తాడు. సభకెళ్లి అక్కడ అందరి మధ్యలో సభా మధ్యంలో కూర్చున్న తర్వాత తాను యుధిష్ఠిర మహారాజ్ సందేశాన్ని ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పేశాడు. మీరు క్షత్రియులే, వాళ్ళు క్షత్రియులే, మీకు రాజ్యం కావాలి, వాళ్ళకి రాజ్యం కావాలి, కానీ మీకు పెద్ద రాజ్యాలు కావాలి, పెద్ద అధికారాలు కావాలి, పెద్ద కుర్చీలు కావాలి, పెట్టుకోండి, మాకు అక్కర్లేదు. కానీ వాళ్ళు కనీసం క్షత్రియులుగా పరిపాలించుకునే దానికి చిన్న చిన్నవి 5 ఊర్లు ఇవ్వండి అని చెప్పి చాలా చాలా వినయంగా చెప్తాడు భగవంతుడు. చెప్తే కూడాను వీళ్ళు దుర్యోధనుడు వీళ్ళందరూ కూడాను పగలబడి నవ్వుతారంట. 5 ఊళ్ళు కావాలంట, 5 ఊళ్ళు సూదివనం ఒప్పినంత ప్రదేశం కూడా నేను ఇవ్వను, ఎవరు చెప్పుకుంటాడు చెప్పుకోమని చెప్పేసి దుర్యోధనుడు అరుస్తూ ఉంటాడు. అప్పుడు కణమ్ముని అని ఒక ఆయన ఉంటాడు. కణమ్ముని ఆయన ముందుకు వచ్చి, ఏ దుర్యోధన ఎవరితో మాట్లాడుతున్నావు, కాస్త మతి ఉండి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది కృష్ణుడితో, దేవదేవుడితో మాట్లాడుతున్నావు, ఎట్లా అంటే అట్లా నాలుగు వదలొద్దు, నువ్వు భగవంతుడితో మాట్లాడేటువంటిప్పుడు తెలుసుకొని మాట్లాడాలి, కనీసం నీకు తెలియకపోతే తెలుసుకున్నవాడు నేను చెప్తున్నాను ఇదని తెలుసుకోను. ఒక్కటే ఏంటంటే అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారం అయితే చెందొద్దు. ఎందుకంటే అధికారం వెనకాలే, ఏదంటారు చూడండి, మనిషి వెనకాల నీడన్నట్టు అధికారం వెనకాలే అహంకారం ఉంటుంది. కాబట్టి నువ్వు అహంకారం నీతో రానియొద్దు, నీకు ఇప్పుడు రాజ్యం ఉంది కదా అని చెప్పి ఎట్లంటే అట్లా నువ్వు ప్రగల్భాలు చెప్పొద్దు. భగవంతుని యొక్క అనుగ్రహంతోనే ఇది నీకు ప్రాప్తించింది, అది గుర్తించు. చాలాసార్లు ఏమనుకుంటామంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉండి ఇది నేను సంపాదిస్తే వచ్చింది, లేకపోతే నేను పొందితే వచ్చిందని చెప్పేసేసి పొరపాటు పడుతుంటాం. అట్లా పొరపాటు పడద్దు, ఇదంతా భగవంతుని అనుగ్రహంతోనే నీకు వచ్చింది, దీన్ని నువ్వు అనవసరంగా దుర్వినియోగం చేసుకోవద్దు. అలా చేసుకోకుండా ఉంటావని, నీ కాస్తంతనే అర్థం చేసుకుంటావని నేను ఒక చిన్న ఉదంతం చెప్తాను విను. గరుత్మంతుడికిను ఇంద్రుడికి ఒకసారి పోటీ వచ్చింది, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. చాలా పేరేమో చాలా పెద్దగా చెప్పుకోవాలని చూస్తాం, ఊరు దిబ్బ, దిబ్బ అంటే ఎవరు లేరు అక్కడ. ఆ విధంగా మనం కూడా అధికారాన్ని చూసుకోనో లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి స్థితిగతులను చూసుకోనో పేరు గొప్పగా చెప్పుకోవాలని ప్రయత్నించేలోపు ఊరు దిబ్బ అయిపోయి ఉంటుంది. దిబ్బ అయిపోతుందంటే దెబ్బ అయిపోయింది, అక్కడేమి ఉండదు, ఎవరు నిలవరు. గరుత్మంతుడు ఇంద్రుడు వాళ్ళు ఆ విధంగా ఒకరినొకరు నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని చెప్పేసి ఇద్దరు విష్ణుమూర్తి ముందుకు వచ్చేశారు. వచ్చేసి ఏ నువ్వంటే నువ్వు అని చెప్పేసి అనుకుంటున్నారు. అప్పుడు గరుత్మంతుడు అన్నాడు, ఏ ఇంద్ర ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకుంటున్నావు. అక్కడ కూర్చున్నాడు చూడు విష్ణుమూర్తి, విష్ణుమూర్తినే మోసేవాణ్ణి నేను. ఆహా, ఇంకొకరికి వాహనంగా ఉన్నాను కదని చెప్పి నన్ను తక్కువ చేసుకుంటున్నావేమో, నన్ను తక్కువ చేస్తున్నావేమో, నువ్వు నేనెంత శక్తివంతుడినో తెలుసా, ఎంత బలవంతుడినో తెలుసా, నేను అందరినీ భరించేటువంటి విశ్వంభరుడు అని చెప్పేసి ఆయన అంటారు. ఆయన నేను భరిస్తున్నాను, ఎక్కడికన్నా వెళ్ళాలంటే టక్కన పిలుస్తాడు, 24 అవర్స్ సర్వీస్లో ఉంటాను నేను. మరి నేను గొప్ప లేకపోతే నువ్వు గొప్ప అని చెప్పేసి గరుత్మంతుడు అక్కడ గట్టి గట్టిగా భగవంతుడి ముందు అడుగుతున్నాడు. అడుగుతుంటే ఇంద్రుడు ఏం మాట్లాడాలని తెలియక కొంచెం తడబడుతున్నాడు. తడబడుతుంటే భగవంతుడు చూశాడు అనమాట. చూసి తిన్నగా దిగి వచ్చేసాడు. ఎందుకంటే గరుత్మంతుడు శుద్ధ భక్తుడు కదా, శుద్ధ భక్తుడికి ఎప్పుడైనా ఏదైనా సరే కాస్తంత అహంకారం పడచూపినా గానీ భగవంతుడు ఏం చేస్తాడు, వెంటనే ఖండించేస్తాడు, వెంటనే దేర్ అండ్ దెన్ అయిపోలేదు, అక్కడే ఎక్కువసేపు సాగనివ్వడు, వెంటనే వచ్చేసాడు. వచ్చేసి, ఏ గరుడా, నువ్వేది అనుకుంటున్నావు కదా, నువ్వు నన్ను మోస్తున్నానని చెప్పేసి పిచ్చి మాటలు ఇవన్నీ కూడా, నన్ను నిన్ను కలిసి మోసేది నేనేరా బాబు, నీకు తెలియదు అదే అని చెప్పి, నీకు విషయం తెలియదు, పేరుకి నేను నీ మీద అధిరోహిస్తున్నానే గాని నిన్ను నన్ను కలిసి భరించేది నేను, అంతదాకా ఎందుకు ఇప్పుడు, సరే నన్ను భరిస్తున్నాను నన్ను మోస్తున్నాను అని చెప్పి అంటున్నావు కదా, నన్నంతా వద్దు, నా కుడి చెయ్యిని, ఈ ఒక కుడి చెయ్యిని నువ్వు మోయి చాలు, ఇంకెక్కువ ఒక్కర్లా, అది మోస్తే చాలు, చూస్తాం మోస్తావేమో అసలు అని చెప్పి భగవంతుడు ఏం చేశాడు, గరుత్మంతుని దగ్గరికి పిలిచి అట్లా వేశాడు అనమాట కుడి చెయ్యి. అంతే తప్పక్కన కింద పడిపోయాడు ఆయన, ఊపిరి ఆడక్కలేదు అంటే కష్టపడిపోతున్నాడు. స్వామి నువ్వు ముందు చేయి తీసే, లేకపోతే నేను ఉంటానో లేదో తెలియదు నాకు, తొందర చేయి తీసే అని చెప్పి అరుస్తున్నాడు. అనంటే చెయ్యే కదా అన్నాడు, చెయ్యే స్వామి, ముందు నువ్వు తీయ స్వామి అని చెప్పేశాను. అప్పుడు భగవంతుడు చేయి తీశాడు మెల్లగా లేచి, గరుత్మంతుడు విషయం నాకు అర్థమైంది, బాగా అర్థమైంది. ప్రతిసారి మీరు నన్ను అధిరోహించినప్పుడల్లా నేను మిమ్మల్ని మోస్తున్నానని చెప్పి అనుకున్నాను, మిమ్మల్ని నన్ను కలిసి ఎవరు మోస్తున్నారు ఈరోజు నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను మళ్ళీ మీ పాద పద్మాల చెంత అదే సేవ కోసం పరితపిస్తున్నాను, నాకు మళ్ళీ ఆ భక్తియుత సేవను ప్రసాదించండి స్వామి అని చెప్పి అడిగాడు. భగవంతుడు అన్నాడు, నీలో ఆ చిన్న కించిత్ అహంకారం పడుచూపింది కదా, దాన్ని తీయడానికి నేను అలా చేశాను. మళ్ళీ నీలో ఈ శరణాగతి భావన చూసి నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీకు మళ్ళీ ఆ సేవ ఇప్పటికీ ఉంది, అది నీ సేవే, నీకు అది పర్మనెంట్ పోస్టు తీసుకో అని చెప్పేసి మళ్ళీ గరుత్మంతుడు చెప్పాడు. గరుత్మంతుడికి భగవంతుడు చెప్పాడు ఈ విషయాన్ని. ఎవరు ఎవరికి చెప్పారు? కణ్వముని ఎవరికి? దుర్యోధనుడికి చెప్పాడు. చెప్పక చెప్పక దుర్యోధనుడు ఇదంతా వినిన తర్వాత గట్టిగా నవ్వి, ఇప్పుడు నా గురించి ఒక విషయం చెప్తాను మునిగారు, మీరు సభాభవనంలో మీరందరూ బాగా వినండి, శ్రద్ధగా వినండి. ఆ భగవంతుడు అనేవాడు ఎవడన్నా ఉంటే ఉండొచ్చుగాక, అతను ఎందుకు పుట్టించాడో ఆ పుట్టించిన విధాతకి తెలిసిండొచ్చో తెలియకపోయిండొచ్చుగాక, నన్ను నా విషయంలో నాకు తెలిసిన ఒక విషయం ఉంది చెప్తాను, మీరందరూ వినండి. అదేమిటంటే, నేను ఎవరు చెప్పినా మారేవాణ్ణి కాదు, నేను ఎవరు చెప్పినా మారు నేను. మై వే ఈజ్ హైవే. నేను ఎవరు చెప్పినా మారును, మీ ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలే అని చెప్పేశాడు, తేల్చేశాడు. ఒకటేమో కణమ్మని అనుకున్నాడు, పోగాలను దాపురిస్తే ఎవరికైనా ఏం చెప్తామని చెప్పేసి. ఆయన చాలా శక్తివంతమైన ముని కణమ్మని, ఆయన చరిత్ర కూడా చాలా పెద్దది. ఆయన అంత చక్కగా పోసుకొచ్చినట్టు చెప్తే కూడా ఈయనకు అర్థం కాలేదు. అలాంటి విష్ణుమూర్తి నీ ముందు కృష్ణమూర్తిగా ఇప్పుడు వచ్చాడు, నిన్ను ప్రాధేయపడితే అడుగుతున్నాడు ఆయన. ఆయన అసలు అడగక్కర్లా, ఆజ్ఞాపించాలి. ఆయన ఆజ్ఞాపించేవాడు పోయి అడుగుతున్నాడు, నువ్వు ఇవ్వడానికి నువ్వు ఇంకా జంకుతున్నావు వెనకాడుతున్నావు ఏంటని చెప్పి కణమ్మని అంటే, దుర్యోధనుడు ఇచ్చినటువంటి స్ట్రాంగ్ డోస్ ఇదన్నమాట. నేను ఎవరు చెప్పినా మారే రకం కాదు అని చెప్పంటున్నాడు. అప్పుడు భగవంతుడు నిర్ణయించుకున్నాడు, ఆనాడే నిర్ణయించుకున్నాడు ఏమని, ఖచ్చితంగా పాండవులకి విజయం దక్కాలి, ఈ దుర్యోధనాదులు వీరందరూ కూడాను వారి వారి యొక్క దుష్కర్మలకు తగిన విధంగా వారు తినవలసింది తినాలని చెప్పి స్వామి ఆ రోజే నిర్ణయించేశారు. ఏది పాండవుల విజయాన్ని అప్పుడే నిర్ణయించేశారు, అక్కడే ఆ సభాభవనంలో ఆ పాండవుల విజయాన్ని నిర్ణయించిన తర్వాతనే ఆయన విశ్వరూపం చూపించారు అనమాట. ఇట్లా మన మహాభారతంలో ప్రతి సన్నివేశాన్ని గమనిస్తే భగవంతునికి హస్తం ఎలా ఉంది అక్కడ అనేది మనకు చక్కగా అర్థమవుతుంది. మహాభారతాన్ని ఆచార్య పరంపరలో వచ్చినటువంటి వారి నుంచి మనం తెలుసుకోవాలి, అప్పుడు మహాభారతం యొక్క యథార్థమైనటువంటి తత్వం అర్థమవుతుంది. బాహ్యమైనటువంటి పాండిత్యంతో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం అది అర్థం కాదు సరిగదా, అపార్థం అవుతుంది. కాబట్టి ప్రాత ద్యూత ప్రసంగేణ అంటే ఇదేనమాట. ఉదయం పూట జ్యూతం గురించి మాట్లాడుకోవడం అని అంటే ఆ మహాభారతంలో ఉన్నటువంటి కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి హస్తాన్ని, ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కృపని చర్చించుకోవడం. మధ్యాహ్న స్త్రీ ప్రసంగ, మధ్యాహ్నం స్త్రీల గురించి మాట్లాడుకోవాలి. అదేమిటది అని అంటే, మధ్యాహ్నం స్త్రీల గురించి అంటే స్త్రీ గురించే జరిగినటువంటి సన్నివేశాన్ని మాట్లాడుకోవాలి. ఒక స్త్రీ గురించే మొత్తం జరిగినటువంటి సన్నివేశం ఏది? రామాయణం. ఆ రామాయణం మొదట్లో ఘట్టమంతా కూడాను స్త్రీదే. ఎవరా స్త్రీ అని అంటే, ఎవరు? కైకేయి యొక్క భంతర, కైకేయి సేవకురాలు. రామాయణం మధ్యలోకి వచ్చేసరికి సీతాదేవి, రామాయణం చివరికి వచ్చేసరికి మండోదరి. మధ్యాహ్న స్త్రీ ప్రసంగా అంటే, సీతాదేవి ఆ భగవంతుని యొక్క సహచరిణి, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి. ఆ సీతాదేవి సన్నివేశంగా కథాంశంగా సాగినటువంటిది రామాయణం. ఆ రామాయణంలో మంతరం వచ్చి సీతాదేవికి దగ్గరగానే ఉంది, కానీ వ్యతిరేకంగా ఉంది రాముడికి. మండోదరి సీతాదేవికి చాలా దూరంగా ఉంది, కానీ అనుకూలంగా ఉంది శ్రీరామ భక్తికి. ఆ సీతాదేవి కథాంశంగా సాగినటువంటిది మొత్తం అంతా రామాయణం కూడా. రామాయణంలో మీరు గమనిస్తే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, సీతాదేవి రావణాసురుడికి ఇచ్చినటువంటి సూచన, చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచనలు చెప్తుందన్నమాట. సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్లి లంకను నిర్బంధించిన తర్వాత రావణాసురుడు మాట్లాడదామని చెప్పి వస్తాడు. మాట్లాడదామని చెప్పి వచ్చినప్పుడు సీతాదేవి ఏం చేస్తుంది, ఒక గడ్డిపోసను తీసి చూపిస్తుంది అన్నమాట. గడ్డిపోసను తీసి చూపించి ఆ గడ్డిపోసను చూసి మాట్లాడుతూ ఉంటుంది. గడ్డిపోసని చూసి ఎందుకు మాట్లాడుతుంది అని అంటే, పూర్వకాలంలో ఎవరన్నా తోటి వ్యక్తితో మనం పరాయి పురుషుడితో ఒక ధర్మపత్ని ఒక ఇల్లాలు మాట్లాడాలి అని అంటే ఒక మధ్యవర్తి ఉండాలి. మధ్యవర్తి లేకుండా మాట్లాడడానికి లేదు. మరి సీతాదేవి పరాయ పురుషుడు అనేటువంటి రావణాసుడితో మాట్లాడడానికి మాటి మాటికి ఏది ఉపయోగించేది, గడ్డిపొచ్చను ఉపయోగించేది. ఈ గడ్డిపొచ్చ మధ్యవర్తి అని. ఇంకొకటి, ఆ మధ్యవర్తి ఎవరైతే ఉంటాడో అతను ఆ పరాయ పురుషుడి కన్నా అధికుడై ఉండాలి. అది ఇంకొక ధర్మం. కాబట్టి గడ్డిపోసిన అతడం ద్వారా సీతాదేవి ఏం తెలియజేస్తుంది, ఒరే రావణ నీకన్నా ఈ గడ్డిపోసి ఇంకా నయం, తృణాదపి సునీచేనన్న పాటిస్తుంది. చైతన్య మహాప్రభు చెప్తారే, గడ్డిపోస కన్నా కూడా ఎక్కువ వినయాన్ని తరోరప సహిష్ణున, తరోరివ సహిష్ణున, వృక్షం కన్నా ఎక్కువ ఓర్పుని కలిగి ఉండి అమానినా మానదేనా, ఎప్పుడూ తోటివారికి గౌరవాన్ని ఇస్తూ తోటి వారి నుంచి ఏ విధమైన గౌరవాన్ని ఆశించకుండా ఉంటే అలాంటి వాడు కీర్తనీయ సదా హరిహి, హరిని కీర్తించడానికి సదా యోగ్యుడు. అందుకే సీతాదేవి ఏం చెప్తుంది, ఈ గడ్డిపొస అనేటువంటిది రావణాసుడి కన్నా అధికమైంది అని చెప్పి చెప్తుంది. ఇంకొక అర్థం ఏం చెప్తుంది, ఇప్పుడు ఏదైనా సరే ఇతనితో ఏదైనా ఒక పౌరుషంగా మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి, ఏమి అతన్ని మనం చెప్తూ టక్కన దగ్గరలో ఏదన్నా ఉంటే ఇలా తీసి నువ్వెంతరా నాకు, నువ్వు ఇంత అని చెప్పి చూపిస్తా. ఆ విధంగా రావణాసురుడు అక్కడ మాట్లాడడానికి వస్తే సీతాదేవి ఆ గడ్డిపోసను తీసి నువ్వెంత రావణ, గడ్డిపోసంత అని చెప్పి చూపిస్తుంది. ఆచార్యుల నుంచి మనం ఇవి తెలుసుకోవాలి. ఇదంతా మధ్వాచార్యులు వారు ఇచ్చినటువంటి భాష్యాలు ఇవన్నీ కూడా. ఒక సూత్రానికి ఒక సన్నివేశానికి వాళ్ళు ఎన్ని అర్థాలు ఇస్తున్నారు, దాని నుంచి మనం ఎంత అంతరార్థం గ్రహించాలి. చివరికి మధ్వాచార్య ఏమంటున్నారంటే, పవిత్రమైనటువంటి గడ్డిపోత ఏమిటంటే విష్ణువుతో సమానం అది, కుశాగ్రాసం. మీరు గ్రహణాలు వస్తే చూడండి, సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చినప్పుడు ఆశ్రమంలో మా వాళ్ళకు కూడా తెలుసు, మేము వస్త్రాలు మొదలుకొని వంటశాలలో పాత్రలు మొదలుకొని పూజా గదులు మొదలుకొని గర్భగుళ్ళు అన్ని చోట్ల కుశాగ్రాసం వేసేస్తారు. ఆ గ్రహణం పట్టిన సమయంలో ఆ పదార్థాలు ఏవి కూడా మైలో పట్టకుండా ఉంటాయి. గ్రహణం వేడిగానే కుశాగ్రాసాన్ని తీస్తారు. సీతాదేవి ఆ గడ్డిపోసిన కుశాగ్రాసాన్ని తీసి చూపిస్తుంది, రే జాగ్రత్త, నీకు నాకు మధ్య ఎవరున్నారు, భగవంతుడున్నాడు, భగవంతుడున్నాడు. చివరికి ఒక శ్లోకం చెప్తుందన్నమాట రావణాసుడితో. అక్కడ పక్కనే రాణులు కూడా వచ్చింటారు, చాలా మంది రాణులు. ఆ రాణులను చూపిస్తూ తనను చూపిస్తూ రావణాసుడికి ఒక శ్లోకం చెప్తుంది. ఆ శ్లోకంలో అర్థం ఏమని వస్తుందనంటే, ఏ రావణ, నమః మనః అనే ఈ రెండు పదాలు ఉపయోగిస్తున్నాయి సీతాదేవి. నీవు మనసు నా మీద పారేసుకున్నావు, తప్పది. మనః నా మీద కాదు, దానికి వ్యతిరేకం. మనః తిరిగిస్తే నమః, నమః నాకు, మనః రాణులకి. అది నువ్వు చేయాల్సింది, అది నువ్వు చేయాల్సిన పని అని చెప్పి చాలా ఒక సంస్కృతి సంస్కారం తెలిసినటువంటి వ్యక్తికి ఏ విధంగా అయితే చక్కగా నచ్చ చెప్తారో ఆ విధంగా నచ్చ చెప్తుందని. రావణాసుడు అవన్నీ వినేమంటాడు, ఇందాక దుర్యోధనుడు ఏమన్నాడు అదే అంటాడు అనమాట. దుర్యోధనుడు ఏమన్నాడో అదే చెప్తాడు అనమాట. మనము ఒకరు చెప్తే వినే రకమే కాదు అనేసి, కానీ అలా మనం వినే రకమే కాదన్నప్పుడు ఎవరు చెప్తే వినాల్సి వస్తుందో వాళ్ళు వస్తారు, వస్తారు తర్వాత మళ్ళీ వినకుండా వినే అవసరమే లేకుండా చేస్తారు. రాముడు వచ్చాడు, ఇంకా ఆయనకి వినే అవసరమే లేకుండా చేసేసాడు. శ్రీరామచంద్రుడు ఆయన లంకా నగరం చేరడానికి మొత్తం అందరు వానర సైన్యంతో అందరితో కూడా కూర్చొని ఉన్నాడండి. కూర్చొని ఉన్నప్పుడు అసలు ఆ శ్రీరామచంద్రుడికి మొదటి నుంచి కూడాను ఈ భగవంతుడికి అక్కడ ఒక ముఖ్యమైనటువంటి ధర్మ స్థాపన ఏమిటంటే ధర్మాన్ని రక్షించడమే చాలా ముఖ్యం అనేది తెలియజేస్తున్నాడు. ధర్మాన్ని రక్షించడం చాలా ముఖ్యం. అయోధ్యలో ఏమో పట్టాభిషేకం జరిగి కిరీటం నెత్తి మీదకు వచ్చే సమయానికి ఈ కైకేయి కోరికలు కోరడము, దశరథ మహారాజు కాదనలోకి ఇచ్చేయడము, కిరీటం పక్కకి వెళ్ళిపోయింది. రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, పక్కకి వెళ్ళలేదు. భరతుడు ఏం చేశాడంటే ఆ కిరీటాన్ని పట్టుకొచ్చేసాడు. పట్టుకొచ్చేసేసి అక్కడ నందగ్రామం అనేసి ఒకటి ఉందన్నమాట, అయోధ్య పక్కన వస్తుంది. ఆ నందగ్రామం దగ్గరికి వచ్చేసాడు భరతుడు. వచ్చేసి కిరీటాన్ని అన్నగారు ఇది మీరు ధరించాల్సిన కిరీటం అని చెప్పిచ్చాడు. రాముడు అన్నాడు అలా కాదు, నాన్నగారు చెప్పినట్టే మనం వినాలి, ఈ కిరీటాన్ని నువ్వు ధరించాల్సిందే, నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. తీరా గుహుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత గుహుడు రాముడిని చూసిన తర్వాత ఏమన్నాడంటే, స్వామి ఈ నిషాద రాజ్యానికి అంతటికి కూడా మీరే అధిపతులు, మీరు ఈ కిరీటాన్ని పెట్టుకుని మాకు రాజుగా మమ్మల్ని పరిపాలించు, మా మేలు స్వామి అని చెప్పి కూర్చున్నాడు. రాముడు అన్నాడు లేదు, ఇంకా చేయవలసినటువంటి ప్రయాణం చాలా ఉంది అని చెప్పి నచ్చ చెప్పి ఆయన దగ్గర కాస్త సేవ తీసుకునేసి ఆ కిరీటాన్ని తప్పించుకుని ముందుకెళ్లిపోయాడు. ముందుకెళ్లిన తర్వాత కిష్కిందలో సుగ్రీవుడికి వాలికి మధ్య ఏవో లావాదేవీలు గొడవలున్నాయి, అవన్నీ పరిష్కరించాలని చెప్పేసి వాలిని హతమార్చిన తర్వాత సుగ్రీవుడు ఏం చేశాడంటే మళ్ళీ కిరీటం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి స్వామి ఈ కిరీటం అని చెప్పాడు. రాముడు ఏం చేశాడంటే ఉన్న కిరీటాన్ని అట్లే సుగ్రీవుడు నెత్తిన పెట్టేసి నీకే ఆ కిరీటం నాకు కాదు, కిష్కిందకి నీవే రాజు అని చెప్పి వదిలేశాడు. మళ్లీ అక్కడి నుంచి ముందుకెళ్లిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సముద్రం యువతలు ఉన్నారు, ఇంక అవతలకు వెళ్తే రావణాసురుడితో తలపడదలసి వస్తుంది లంకానగరం. రాముడు వెంటనే ఏం చేశాడంటే లంకానగరం ఇంకా చేరలేదు, యుద్ధం చేయలేదు, రావణాసురుడిని కూడా హతమార్చలేదు. ఈ లోపల విభీషణుడు అవతల నుంచి యువతలకు వచ్చేశాడు. యువతలకు వచ్చేసిన తర్వాత నేను శరణాగతి పొందుతున్నానని చెప్పన్నాడు. శరణాగతి పొందుతున్నానని చెప్పాను కానీ ఏం చేయాలి ఇప్పుడు, ఆయనకు ఆశ్రయం ఇవ్వాల్సిందే. అందరిని అడిగారు, అడిగితే వాళ్ళు కొద్దిగా వెనక ముందు ఆలోచించారు. హనుమంతుడు అన్నాడు లేదు, సంశయించాల్సిన అవసరం లేదు, ఆయన ప్రత్యక్షంగా మీరు తీసుకోవచ్చు అని చెప్పన్నాడు. చివరికి ఏం చేశాడంటే రాముడు విభీషణుని పిలిచిన తర్వాత కూర్చోబెట్టి ఇప్పుడు ఎట్లాగూ నేను లంకానగరం చేరాల్సి వస్తుంది, రావణాసుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది, మళ్లీ కిరీటం కూడా అక్కడ కూడా వస్తుంది, ఇది రాకముందే ముందు ఈ కిరీటం విభీషణుడికి ఇచ్చేద్దామని చెప్పి లక్ష్మణుని పంపించి సముద్ర జలం తెప్పించాడు. సముద్ర జలం తెప్పించిన తర్వాత విభీషణుడితో అన్నాడు ఇప్పుడే ఇక్కడే లంకకు నేను రాజుగా చేసేస్తున్నాను అని చెప్పేసి ఆయనకి కిరీట ధారణ చేసేసాడు. సుగ్రీవుడు అది చూసి ఆశ్చర్యపోయి అదేమి స్వామి అట్లా కిరీట ధారణ చేసేశారు అని అంటే, అవును విభీషణుడిలాగా ఎవ్వరొచ్చి నన్ను శరణాగతి పొందినా గాని రామా నేను నీవాణ్ణి అని చెప్పి అన్నాడంటే ఖచ్చితంగా అతనికి నేను అనుగ్రహం ఇచ్చేస్తాను, అతను ఖచ్చితంగా నా ఆశ్రయంలో నా చేత రక్షించబడతాడు అని చెప్పన్నాడు. సుగ్రీవుడికి అనుమానం వచ్చి మరి రేపు రావణాసుడు వచ్చి అడిగేశాడు అనుకో, అట్లా అడగడు, ఒకవేళ వచ్చి అడిగాడు అనుకో ఏం చేస్తావు అని చెప్పన్నాడు. ఏముంది రావణాసుడికి కూడా ఆశ్రయం ఇస్తాను అని చెప్పన్నాడు. ఆయన అంటే సుగ్రీవుడు అన్నాడు ఎక్కడ ఇస్తారు స్వామి, లంక ఈయనకి రాసిచ్చేశారు కదా, ఇప్పుడు ఇంకెక్కడ ఇస్తారు. రాముడు ఆలోచించి సరే అయితే రావణాసుడికి అయోధ్య రాసిచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు. సుగ్రీవుడు వదల్లా, ఆయనకి ప్రశ్నలు ఎక్కువ. మరి అయోధ్య రాసిస్తే భరతుడు ఆయన జీవితం ఏమైపోతుంది, భరతుడి సంగతి ఏం చేస్తారు, అదే ఉంది ఆయనకి వైకుంఠం రాసిస్తాను పోయింది ఏముంది అని చెప్పాలి. అంటే రాముడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అధికారం కన్నా కూడా ఆ కిరీటం కన్నా కూడా కిరీటం క్రింద ఉన్నటువంటి ధర్మాన్ని రక్షించడం అనేటువంటి దాన్ని ముఖ్యంగా పట్టించుకుంటున్నాడు. అంటే అధికారం కన్నా కూడా ఆయన దేన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నాడు రాముడు, అధికారం తీసుకున్నవాడు చేయవలసినటువంటి ధర్మ పరిరక్షణ ఆయనకి ముఖ్యం. ఈ రోజుల్లో వ్యతిరేకం చూడండి, ధర్మ పరిరక్షణ మనకు అవసరం లేదు, ముందు అధికారం వస్తే చాలు. తీరా ఇంత జరిగిన తర్వాత మళ్ళీ లంకారాజ్యానికి వెళ్ళడం, రావణాసుని వధించడం ఇవన్నీ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అయోధ్యకి వెళ్లేటువంటి సమయంలో అందరూ కూడా ఏం చేశారు, వానరులందరూ కూడా రాముడిని జేజేలు పలుకుతుంటే రాముడు అన్నాడు వీళ్ళందరినీ కలిసి ఒక వాహనంలో మా ఇంటికి తీసుకెళ్తాను, అయోధ్యకి తీసుకెళ్లి అక్కడ నాకు జరగబోయే పట్టాభిషేకాన్ని వానరులందరికీ చూపించాలి అని చెప్పి అన్నాడు. విభీషణుడు సలహా ఇచ్చాడు, రావణాసుడు ఇంటి మీద పుష్ప విమానం ఉంది, దాన్ని ఎక్కితే ఎంతమంది కూర్చుంటే అంతమంది అది విస్తరిస్తుంది, అది మంత్రజ్ఞానంతో నడుస్తుంది అని చెప్పన్నారు. ఈ రోజంతా వాహనాలంతా యంత్రజ్ఞానం, ఆ రోజంతా మంత్రజ్ఞానం. అందువల్ల మంత్రజ్ఞానంతో వెళ్లేదు కాబట్టి మీరు ఎంతమంది అయినా అందులో ఆసీనులు కావచ్చు అని చెప్పాడు. ఈ వాహనాలందరినీ కూర్చోబెట్టుకున్నాడు ఆయన. సీతారాములు కూర్చున్నారు, వెళ్ళిపోతుంది పుష్పక విమానం. కిష్కింద రాగానే ఏం చేశాడంటే, రాముడు దీన్ని ఇక్కడ ఆపండి అని చెప్పి క్రిందకు దింపి వానరులందరితో చెప్పాడు, పోండి వెళ్ళి మీ ఇళ్లకు వెళ్ళి మీ భార్యల్ని బిడ్డల్ని బంధువుల్ని మిత్రుల్ని అందరినీ బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ రండి మా ఇంటికి, మీ అందరికీ విందునిచ్చి నా పట్టాభిషేక కళ్యాణాన్ని మీరు అందరూ చూడాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళేసి అందరినీ పిలుచుకొచ్చేశారు. అందరూ పుష్ప విమానంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మళ్లీ బయలుదేరారు. పుష్ప విమానం వెళ్ళిపోతుంది, ప్రయాగ దగ్గరికి వచ్చింది, త్రివేణి సంగమం దగ్గర. రాముడు అక్కడ ఆగాడు అనమాట. అక్కడ ఆగిన తర్వాత ఆ త్రివేణి సంగమంలో అక్కడ ఆయన స్నానం ఆచరించడానికి ఆగి అక్కడ భరద్వాజన ఆశ్రమం ఉంటే ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. భరద్వాజుడు రాముడికి అక్కడ ఆయన పరివారానికి అందరికీ స్వాగతం పలికాడు. రాముడు అన్నాడు, అయోధ్యకి చాలా మంది వస్తారు ఇప్పుడు, ఎందుకంటే నా పట్టాభిషేకం చూడడానికి. వాళ్ళందరికీ కూడాను ఏమీ లోటు లేకుండా ఉండే నిమిత్తం మా అయోధ్య చుట్టూ ఒక 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసినా గానీ వృక్షాలన్నింటికి బాగా ఫలాలుండాలి, దారులన్నీ బాగుండాలి, నీళ్లు చక్కగా ఎక్కడ చూసినా సరే బావుల్లో నీరు బాగా ఎక్కువ ఉండాలి, కాబట్టి వచ్చే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పన్నాడు. అనగానే, సరే స్వామి నీవిచ్చిన శక్తినే నీకు అర్పిస్తాను, ఇదంతా నువ్విచ్చిందే అని చెప్పి భరద్వాజుడు ప్రార్థిస్తాడు అనమాట. ప్రార్థించి అయోధ్య చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ చూసినా చెట్టు నిండా పండ్లే, బావుల నిండా నీళ్లే, ఇంకేం కావాలి, చక్కగా పండ్లు తిందామా, నీరు తాగామా, చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామా, ప్రయాణం కొనసాగించాము. పూర్వ రోజులు అదే కదా ప్రభుపాదులు వారు తరచూ చెప్తుంటారు, సింపుల్ లివింగ్ హై థింకింగ్, సరళంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం. ఈరోజు సింపుల్లీ లివింగ్, సింపుల్లీ లివింగ్, ఊరకే బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతే, ఏదో పరిగెట్టే బతుకు. ఎక్కడ దానికి గమ్యం ఏమిటో తెలియదు, దానికి దిక్కు ఎక్కడో తెలియదు, జస్ట్ పరిగెడుతున్నాం అంతే, సింపుల్లీ లివింగ్. హైలీ థింకింగ్ మామూలుగా కాదు, చాలా చాలా హైలీ థింకింగ్ అది చివరికి ఏమవుతుందంటే అది ఏ రకమైనటువంటి జీవితానికి పరిపూర్ణతను తీసుకుని రాదు. మనం చూస్తున్న సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే ఎలక్ట్రానిక్ టెక్నాలజీ కంప్యూటర్ ఇవన్నీ కూడా భగవంతుని యొక్క సేవలు వాటిని ఉపయోగిస్తే దానివల్ల శ్రేయస్కరమే, కానీ బాగా విపరీతమైనటువంటి అభివృద్ధి సాధించాలి లేకపోతే భౌతికమైనటువంటి విపరీతమైనటువంటి లోభాన్ని పెంచుకోవడానికి వాటిని ఉపయోగించినప్పుడు ఫలితం ఏమవుతుంది అంటే, మితిమీరినటువంటి ధనార్జన వల్ల కావచ్చు, మితిమీరినటువంటి రకరకాల వ్యాపకాలు వ్యసనాల వల్ల కావచ్చు, జనులు విసిగి వేసారిపోతున్నారు. దాని ఫలితం ఏమిటంటే, మీరు సంవత్సరం చూస్తుంటే మీ కళ్ళ ముందే ఆత్మహత్యల శాతం అట్లా పెరిగిపోతుంది. యూత్ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వచ్చే ధనాన్ని సద్వినియోగం చేయడం ఎలాగో తెలియదు. సద్వినియోగం చేయాలంటే దానికి సంస్కారం కావాలి, సంస్కారం కావాలంటే అది సంస్కృతి నుంచి వస్తుంది, సంస్కృతి కావాలంటే ఆ సంస్కృతికి నీ చేతిలో నుంచి ఒక కృతి అనేటువంటిది కావాలి, ఒక కర్మ అనేది కావాలి. అదేమిటి అంటే కృష్ణ కర్మ, భగవంతుని యొక్క సేవ. అది ఉన్నవాడికి సంస్కృతి ఉంటుంది, సంస్కృతి ఉన్నవాడికి సంస్కారం, సంస్కారం ఉన్నటువంటి వాడు ఉన్నటువంటి దాన్ని దేన్నైనా సద్వినియోగం చేసుకోగలుగుతాడు. ఇక్కడ రాముడి పట్టాభిషేకానికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ విధమైనటువంటి చక్కటి ఏర్పాట్లు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. భరద్వాజుడు ఏమన్నాడంటే, ఇక్కడ ఈరోజు ఉండి మీరు రేపు వెళ్ళండి అని చెప్పన్నాడు. సరే, రాముడు ప్రయాగలోని ఉండి హనుమంతుని పిలిచి పంపించాడు. నేను ఇక్కడే ఉంటే అక్కడ జరగరాని జరిగిపోతాయి మళ్ళీ, ఎందుకంటే భరతుడు ఎదురు చూస్తుంటాడు, నువ్వు వెళ్ళి నేను వస్తున్నాను అని చెప్పేసి నా ఆగమనాన్ని ఆయనకు తెలియచేయి అని చెప్పి పంపిస్తాడు. సరే స్వామి అని చెప్పి హనుమంతుడు వెళ్ళబోతుంటే, ఆగా ఒక నిమిషం వెనక్కి పిలిచి, నువ్వు వెళ్ళిన తర్వాత భరతుడి ముఖం చూడు ఒకసారి, భరతుడు ఎలా ఉన్నాడు ఎలా భావిస్తున్నాడు చూడు. ఆయన నా రాముడు వచ్చేస్తున్నాడా అనే ఫీలింగ్ చూపిస్తాడా, వచ్చేస్తున్నాడు రాముడు అని చెప్పేసి అంటాడా. ఆయన భావన చూడు, భావన చూసి ఆయన భావనలో ఎక్కడైనా సరే వచ్చేస్తున్నాడా ఇప్పుడే అనే భావన కనపడి తింటే ఏం చెప్పదు, చిన్నగా వెనక్కి వచ్చేసి నాకు విషయం చెప్పు, నేను అయోధ్యకి రాను, ఎందుకంటే 14 సంవత్సరాలు కూర్చున్నాడు కదా, 14 సంవత్సరాలు పరిపాలించాడు కదా, మరి పరిపాలించిన దాన్ని ఇప్పుడు ఉన్న పళ్ళంగా రేపు పొద్దున్న వదిలేయాలంటే ఆ బంధం ఏమన్నా ఉందేమో తెలుసుకునిరా ఒకసారి. అది 14 సంవత్సరాలంటే ఈ లోపల ఏం చేశాడు భరతుడు, అయోధ్యని 10 ఇంతలు అభివృద్ధి చేసేసాడు. అది అభివృద్ధి చేసింది వదిలేయాలి. కాబట్టి ఎంత సొంత సోదరుడైనా గాని ఆ కించిత్ బంధన అధికార బంధన అనేది ఏమన్నా ఉందేమో కనుక్కునిరా పో. అది ఉన్న చోట రాముడు ఉన్నాడు, అది ఉన్న చోట రాముడు ఉన్నాడు, అందుకని ఒకసారి కనుక్కుందా అన్నాడు. అలా అని చెప్పేసి హనుమంతుడు వెళ్ళాడు. వెళితే అక్కడ భరతుడు అయోధ్యలో లేడు, అసలు అయోధ్యలో లేనే లేడు, పక్కనే నందగ్రామం అని చెప్పి ఉందన్నమాట. ఆ నందగ్రామంలో ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే రాముడు వెళ్ళాడు, ఇతను హనుమంతుడు వెళ్ళాడు, హనుమంతుడు వెళ్ళగానే ఆయన చూసి ఎవరు మీరు ఏంటనంటే రామదాసు నేను, రాముడు పంపగా వచ్చాను నేను, రాముడు పరివారం మొత్తం వస్తున్నారు, సీతా సమేతరే వస్తున్నాడు లంకా రాజ్యం నుంచి అని చెప్పి అంటాడు. అనగానే భరతుడు చాలా ఆనందంతో వెంటనే హనుమంతుడికి సాష్టాంగ నమస్కారం చేసి పోయే ప్రాణాన్ని నిలబెట్టావు నువ్వు, ప్రాణం పోతుందేమో అనుకున్నాను నిలబెట్టావు నువ్వు, మరి ఎప్పుడు వస్తున్నారు వాళ్ళు అంటే రేపు ఉదయం వచ్చేస్తారు అని చెప్పేసి అన్నారు. అవునా, సరే అయితే రా కూర్చో. ఈ లోపల రాముడు నిన్ను కలిసిన దగ్గర నుండి మళ్ళీ ఇప్పుడు తిరిగి మీరు వచ్చే వరకు అసలు ఏమైందో మొత్తం ఒక రామాయణం చెప్పుకో అని చెప్పన్నాడు. ఇక హనుమంతుడు చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. ఆ రోజంతా రాత్రంతా హాయిగా రామకథన విని ఆనందిస్తున్నాడు భరతుడు. ఉదయం అయిపోయింది, ఇంతలో ఏర్పాట్లన్నీ చెప్పేశాడు. ఇంతమంది వస్తున్నారు, ఒక రాముడే వస్తున్నాడు అనంటే హనుమంతుడు చెప్పాడు, లేదు లేదు రాముడితో పాటు మా బ్యాచ్ అంతా ఉంది, పెద్దది, చాలా మంది వస్తున్నారు, వాళ్ళు ఎవరు ఊరికినే ఒకరు రావట్లేదు, వారు బంధుమిత్ర సపరివారు సమేతం చాలా ఎక్కువే అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకా సంతోషం, వాళ్ళంతా రాముడికి సేవ చేసిన వాళ్ళు కదా, రాముడికి సేవ చేసిన వాళ్ళు కూడా చూసే అవకాశం నాకు దొరుకుతుంది అని చెప్పి భరతుడు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. చేసిన తర్వాత రాముడు ఆ రోజంతా కూడా ఎదురు చూస్తున్న రారు. ఇంకా సాయంకాలం చీకట్లు పడుతూ ఉండగా ఆ సమయంలో ఏం రాముడు రాడా ఏమిటి అని చెప్పేసి అన్నప్పుడు హనుమంతుడు కూడా వస్తాడు వస్తాడు అని చెప్పి చూస్తుంటే చివరికి టక్కన కనబడతాడు. దూరంగా పుష్ప విమానం వస్తూ ఉంటుంది. అదిగో పుష్ప విమానం వస్తుంది అని చెప్పి హనుమంతుడు చూపించగానే వెంటనే భరతుడు సాష్టాంగ నమస్కారం చేసి అక్కడి నుంచి ఆకాశంలో ఎక్కడ ఉంది ముందే సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత రాముడిని సాదరంగా ఆహ్వానించి చక్కగా ఆయనకి రాజరికమైన దుస్తులన్నీ కూడా కట్టబెట్టి వైభవంగా అయోధ్యలోకి తీసుకుని వెళ్లారనమాట. ఆ తీసుకెళ్లేటప్పుడు సాయంకాలం చీకటి అయిపోయింది కాబట్టి ఊరంతా దీపాలు పెట్టి తీసుకెళ్లారు రాముడిని. అదే మనము దీపావళి అని చెప్పి చేస్తాం అన్నమాట. ఈ దీపావళి యశోదమ్మ కూడా చేస్తా ఉంది. యశోదమ్మ దీపావళి చేస్తున్నప్పుడు దీపాలు పెట్టేటప్పుడు కృష్ణుడు అడిగేవాడు, ఎవరి కోసం దీపాలు పెడుతున్నావు? నేను ఇంట్లోకి వస్తున్నానని పెడుతున్నావు అని. నువ్వు వస్తున్నావు అని పెడుతున్నావు దీపాలు, శ్రీరామచంద్రుడు ఆనాడు వచ్చాడు కాబట్టి విజయం సాధించి ఆయన కోసం పెడుతున్నావు ఈ దీపాలు అని చెప్పేసి యశోదమ్మ చెప్పారు. ఆయనకి పెట్టినా నాకు పెట్టినా ఒకటే అని చెప్పేసి కృష్ణుడు అనేది. అట్లా వాళ్ళు బృందావనంలో కూడాను ఈ దీపావళి ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఈ రామాయణంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే మనందరికీ బాగా అనుకూలమైనటువంటిది, ఆలోచించాల్సినటువంటిది రావణాసురుడికి విభీషణుడికి జరిగినటువంటి సంవాదం. విభీషణుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఈ జరిగేది పొరపాటు, ఇలా మనం చేయకూడదని చెప్తాడు. సీతాదేవిని దయచేసి శ్రీరామచంద్రునికి నువ్వు సమర్పించేసేయి, నువ్వు బాగుంటావు నేను బాగుంటావు వంశ పెద్దలందరూ బాగుంటారు. ఇక్కడ శ్లోకం చూడండి, సంకరో నరకావైన కుల జ్ఞాన కులస్వేచ్ఛ. ఎవరైతే పాపకర్మలకు ఎక్కువగా లోబడి ఉంటారో, ఎవరైతే దుష్కర్మలకు ఎక్కువగా లోబడి ఉంటారో వాళ్ళు చేసేటువంటి తప్పు పనులు వాళ్ళు ఏమవుతారు, వంశపద్ధులందరూ కూడా నా పాపాన్ని కట్టబెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు చేసే తప్పు పెద్దవాళ్ళకు కూడా తగులుతుంది, మన పితృదేవతలకు కూడా, ఇది మంచిది కాదు వదిలిపెట్టేసే సాధ్వి సీతామాతను వదిలిపెట్టే అని చెప్పి విభీషణుడు చెప్తాడు. అలా చెప్పగానే రావణాసుడు ఏం చేస్తాడంటే నువ్వు నాకు ఇలాంటివన్నీ కూడా చెప్పొద్దు అంటాడు. అంత సభాభవనంలో అందరూ ఇలా కూర్చొని చూస్తున్నప్పుడు విభీషణుడు వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాడు, మెట్లెక్కి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. అడగగానే రావణాసుడు కోపం వచ్చేసి ఏమంటాడంటే, నీకు నోటితో చెప్తే అర్థం కావట్లేదు, నువ్వు ఇట్లా చెప్తా నీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఉన్న బలంగా కాలెత్తి విభీషణుడి గుండెల మీద గట్టిగా తంతాడు అనమాట. తన్నగానే విభీషణుడు ఆ మెట్ల మంచి దొర్లుకుండా కింద పడిపోతాడు. కింద పడిపోగానే అది చూసి సభాభవనం అందరూ చూసి గొల్లుమని నవ్వుతారు అనమాట. నవ్వుగానే విభీషణుడు లేచి వాళ్ళందరిని చూసి, వారి దేవుడా దేనికోసం నవ్వాలి దేనికోసం ఏడవాలి కూడా మీకు తెలియడం లేదే, ఇప్పుడు విభీషణుణ్ణి రావణాసురుడు తన్నలేదు. విభీషణుడి రూపంలో ఉన్నటువంటి సత్యాన్ని, ధర్మాన్ని తన్నాడు అతను. ఇప్పుడు మీరందరూ ఏడవాలి, అరే రే మా రాజు ధర్మాన్ని కాలదన్నాడని ఏడవాలి. మీరు నవ్వుతున్నారు, దీనికి పర్యవసానంగా ఏడుస్తారు, మామూలుగా ఏడవరు అని చెప్పి విభీషణుడు వాళ్ళందరికీ హెచ్చరించి తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా కూర్చున్నాడు అనమాట. కూర్చుంటే వాళ్ళ అమ్మగారు వచ్చింది కైకేసి. ఆమె వచ్చి అని అడిగింది, ఏన్నైనా బాధగా ఉన్నామనంటే, ఏం లేదమ్మా, ఈరోజు సభాభవనంలో రాజభవనంలో చాలా ఘోరం జరిగింది. అన్నగారు ఏదో నన్ను కాలుతో తన్నారనేది కాదు అక్కడ నా బాధ. నేను ఒక ధర్మమైనటువంటి సందేశం చెప్పినప్పుడు ఆ సందేశాన్ని తీసుకోకుండా చెప్పినటువంటి నన్ను నీకు నోటితో చెప్తే అర్థం కాదని చెప్పి బలంగా ఈ కాలుతో తన్నాడు. అది చూసి సభాభవనులు అందరూ కూడా గుల్లుమని చెప్పి నవ్వారు. నాకు చాలా బాధగా ఉంది ఈ విషయంలో, ఏం చేయమంటావు అని చెప్పేసి అనంటే కైకేసి కూడా చాలా బాధపడింది. అరే ఎందుకు అట్లా చేశాడు అతను, ఎందుకు ఆ విధంగా చేశాడంటే, నేను ఎంతగా నచ్చ చెప్పానమ్మా, నచ్చ చెప్తే నన్ను అందరి మధ్య అంత ఘోరంగా అవమానపరిచాడు, ధర్మాన్ని అవమానపరిచాడు, ధర్మాన్ని నవ్వులు పాలు చేశాడు, నన్నేం చేయమంటావు. అంటే తల్లి ఆలోచిస్తుంది, ఆలోచిస్తున్న విభీషణుడు అన్నాడు, నా పక్క కూడా ఈ లంకలో నా వైపు కూడా ఆలోచించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, నన్ను నా మనస్సును ఎరిగి నా గురించి కూడా ఆలోచించి నా పట్టును వచ్చేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, ఏం చేయమంటావు, ఈ లంకలో కొత్త పార్టీ పెట్టమంటావా అని అడిగాడు. కొత్త పక్షాన్ని నేను స్థాపించమంటావా అని అడిగాడు. అడగగానే కైకేసి చెప్పింది, వద్దు అంది, వద్దు, ఇప్పటికే రావణాసుడికి ప్రతిపక్షం అక్కడ సిద్ధంగా ఉంది, శ్రీరామచంద్రుడు సముద్రం అవతల ఎదురు చూస్తున్నాడు ఆయన, పో వెంటనే వెళ్ళి ఆ రాముడి పక్షంలో చేరిపో నువ్వు, అది నీకు రామరాజ్యంలో ఆ శ్రీరామచంద్రుడి పాదాల చెంత సేవ చేయడానికి పో, అది నీకు రక్షణ అని చెప్పేసింది. ఏముందంటే అక్కడ కైకేసి, నువ్వు వెళ్ళి రాముడికి సేవ చేస్తే అట్లన్నా మన వంశపెద్దలకి మంచి జరుగుతుంది, వాడు కుంభకర్ణుడు నిద్రపోతూ లేచేది లేదు, వీడు రావణాసుడు చూస్తేనేమో ఘోరమైన అపచారం చేస్తున్నాడు, ఇక మిగిలింది మూడవాడు నువ్వే, నువ్వన్నా వెళ్ళి ఆ భగవంతుడు సేవ చేస్తే అట్లన్నా మన వంశపెద్దలు కాపాడబడే అవకాశం ఉంది, దయచేసి వెళ్ళు అని చెప్పేసాను. వెంటనే ఆయన ఏం చేశాడు, విభీషణుడు ఒక ఇద్దరు ముగ్గురు అనుచరులను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సముద్రం దాటి అవతలలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. తీర బయలుదేరే సమయానికి ఎందుకో ఆ విభీషణుడికి మనసు ఉండబట్టలేక, సంస్కారం అనేది ఉంది ఒకటి అడ్డొస్తుంది కదా, అన్నగారికి చెప్పి వెళదామని చెప్పేసి రావణాసుడి దగ్గరికి వెళ్ళాడు. రావణాసుడు సాయంకాలం అప్పటికే చాలా రజగుణంతో అటు ఇటు పచారం చేస్తున్నాడు. మిద్దె మీద పచారం చేస్తూ ఉంటే ఆ సమయంలో విభీషణుడు వెళ్ళి నమస్కరించాడు. ఏంటి మళ్ళీ వచ్చావు అని చెప్పి అన్నాడు. ఏం లేదు, వెళుతున్నాను అని చెప్పి వెళ్ళడానికి వచ్చాను అని. అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటి అని చెప్పంటే, నేను ఈ విధంగా లంకను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, వెళ్లే ముందు మీతో ఒక మాట చెప్దామని చెప్పి వచ్చాను. ఏం చెప్పాలని? అన్నగారు ఒకటి ఆలోచించండి, ఈ సృష్టిలో భగవంతుడు జన్మనిచ్చిన ప్రతి జీవుడికి కూడా జన్మతో పాటు ఒకటి ఇచ్చాడు, ఏమిటది? స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావు అనే దాన్ని బట్టి నువ్వు దేన్ని పొందుతావు అనేది నిర్ణయించబడుతుంది. అక్కడ విభీషణుడు రామాయణంలో చాలా మంచి శ్లోక రెండు వాడు అనమాట, ఎవరైతే సుమతిగా ఉంటారో వాళ్ళకి సంపత్తి వస్తుంది, ఎవరైతే కుమతిగా ఉంటారో వాళ్ళకి విపత్తి వస్తుంది. కాబట్టి నువ్వేది కావాలో నువ్వు తెలుసుకో. సుమతి అంటే మంచి మతి. సుమతిగా ఉండే వాళ్ళకి ఏమొస్తుంది? సంపత్తి వస్తుంది. కుమతి అంటే చెడ్డమతి. చెడ్డమతిగా ఉండే వాళ్ళకి విపత్తి వస్తుంది. అది ఈరోజు రేపో మాపో తెలీదు, ఖచ్చితంగా సంభవించే తీరుతుంది. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి జన్మతో పాటు ఇచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకునే నిమిత్తంగా మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, సుమతిగా మీరుంటే సంపత్తి వస్తుంది, కుమతిగా ఉంటే మీకు విపత్తి వస్తుంది, అర్థం చేసుకోండి అని చెప్పేసి ప్రార్థించాడు. అది వినగానే రావణాసుడు ఎంత ఆగ్రహం వచ్చిస్తుంటే, అదే రేరే పొరపాటు చేశాను, పొద్దు నేను నిన్ను తన్ని వదిలేశాను, అక్కడే నరికేసి ఉండాల్సింది నిన్ను అని చెప్పి అటు ఇటు చూస్తే కత్తి కనపడింది. పరిగెత్తుకుంటూ పోయి కత్తి తీసుకొచ్చేసి విభీషణుడిని అక్కడికక్కడే వధించడానికి చుట్టుపట్టుకున్నాడు. మండోదరి పరిగెత్తుకుంటూ వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చి సమాంతం ఆయన పట్టుకుని ఆపేస్తుంది అనమాట. సొంత సోదరుని మీరు వధించాలని చూస్తున్నారు, ఏమన్నా అర్థం ఉందా అని అంటే, వదులు ఆగు నన్ను ఈ దెబ్బతో తేలిపోవాలి వీడి సంగతి అని చెప్పేసి ఉద్రేకపడుతున్నాడు. మండోదరి ఆలోచించింది, వీడికి ఏం చెప్తే వింటాడు అనేసి, దీనివల్ల మీకు ఎంత అపకీర్తి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఆగిపోయాడు. అపకీర్తి వస్తుందా? అవును, మీకు అపకీర్తి వస్తుంది, సొంత సోదరుడిని సంహరించిన వాడని చెప్పేసి వంశం అంతా చెప్పుకుంటారు. తర్వాత ఆ అపకీర్తి మీరు వినగలుగుతారా? పోయేవాడిని పంపించేయండి, మీకు నచ్చకపోతే పంపించేయండి, వధిస్తానంటారు ఏమిటి అని చెప్పి మండోదరి అక్కడ ఆ సమయంలో విభీషణుని కాపాడుతుంది. అప్పుడు విభీషణుడు నమస్కారం పెట్టుకుని అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మనకి మంచి సందేశం ఏంటంటే, జీవుడికి జన్మతో పాటు భగవంతుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను ఎట్లా ఉపయోగించుకుంటామంటే అది ఎట్లా ఉపయోగపడుతుంది. ఆదివారం సాయంత్రం అవగానే హరే కృష్ణ మందిరానికి రావాలి, కాసేపు కీర్తన వినాలి, కాసేపు అక్కడ సాధువులు చెప్పేటువంటి భగవద్ వాక్యాలు వినాలంటే స్వేచ్ఛను అలా ఉపయోగించుకుంటే అది నీకు సద్వినియోగమై సత్ఫలితాన్ని ఇస్తుంది. లేదా సాయంకాలం ఇతరత్ర అవి నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఆ కార్యక్రమాలకి నువ్వు చేయాలని చెప్పి అనుకుంటే యువర్ విష్. కాబట్టి ఏంటంటే, మనము మంచి భావనతో ఆ భగవంతునికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోవాలి. సరే, ఇది మధ్యాహ్నం స్త్రీ ప్రసంగాది. రాత్రౌ రాత్రి, రాత్రౌ చౌర ప్రసంగేణ. ఇప్పుడు దొంగల గురించి మాట్లాడుకుందాం రండి. ఉదయం జూదం గురించి మాట్లాడేశాము, మధ్యాహ్నం స్త్రీ ప్రసంగాత అయిపోయింది, ఇంకా రాత్రౌ చౌర ప్రసంగేణ. ఇప్పుడు దొంగల గురించి మాట్లాడదాం. ఏ దొంగ గురించి మాట్లాడదాం చెప్పండి? పొద్దునే న్యూస్ పేపర్లో చూసి ఆ దొంగలు కాదు, అవి పొద్దున్న సంగతి. నేను రాత్రి చౌర ప్రసంగేణ అంటే విన్న దొంగ కృష్ణుడు గురించి. అంటే ఏమిటంటే భాగవతం, శ్రీమద్ భాగవతం. రాత్రౌ చౌర ప్రసంగేణ శ్రీమద్ భాగవతం, ఆ కృష్ణుడి యొక్క లీలామృతాన్ని చర్చించడం అనమాట. ఆయనకి చాలా ఉన్నాయి ఇలాంటివి, మకన్సోర్, మన్సోర్, రణ్సోర్, తిరుమల కొండ మీద సేవాచోర్, చాలా ఉన్నాయిలేండి ఆయనతో. ఇక్కడ అనంతచార్య సేవను దొంగిలించాడు ఆయన, అందుకని సేవాచోర్ అని ఇక్కడ పేరు పొందాడు. ఆ కాలయమనుడితో మాట్లాడేటప్పుడు రణరంగం నుంచి పరిగెట్టాడు, రణచోర్ అని పేరు పొందాడు. గోపికలు ఇళ్లలోకంతా జ్వరపడి వెనదొంగతనం చేశాడు, దానికి మకన్సోర్ వెనదొంగ. సరే, భక్తులందరూ హృదయాల్లోకి ప్రవేశించి మనస్సును దొంగిలించాడు మన్సోర్. ఇప్పుడు ఆ మనస్సు అనేటువంటిది మనల్ని దొంగిలిస్తోంది, ఎందుకంటే మనసుకి కింద ఒక మంచి శక్తివంతమైనటువంటి ఒక ఆరుగురు సేవకులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాలు. ఆ మనసు అనేది ఏం చేస్తుందంటే ఈ ఆరు వెపన్స్ ఉపయోగించి మనల్ని దోచుకుంటా ఉంది, నిలువు దోపిడీ చేస్తూ ఉంది. ఏ వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉండడానికి ఏ విధంగా ప్రయత్నించాలనుకున్నా కానీ ఇవి పదే పదే ఏం చేస్తున్నాయంటే, ఏ విధంగా అయితే ఇప్పుడు ఒక మృతదేహం ఉందనుకోండి, దాని పక్షులు ఎట్లా పొడుస్తాయి, పెక్కింగ్. ఆ విధంగా ఈ ఆరు కూడా ఆరు వైపుల నుంచి జీవుణ్ణి పొడుస్తున్నాయన్నమాట. భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి అతను ఆపుతున్నాయి. ఈ ఆరింటికి ఎవరు ఇన్ఛార్జ్? మనస్సు. ఆ కృష్ణుడు భగవద్గీతలు అందుకేం చెప్తున్నాడు ఇక్కడ, ఆ మనస్సును నియంత్రించాలి అని చెప్తున్నాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మా మనసాన ఎత్తని చెప్పే శ్లోకంలో ఆయన మనస్సును నియంత్రించండి, మనస్సును నియంత్రించినటువంటి వాడికి ఆ మనస్సు అనేటువంటిది అప్తం మిత్రుడు అవుతుంది, నియంత్రించనటువంటి వాడికి తుంచేస్తుంది, మనసు బద్ధ శత్రువు అయిపోతుంది. కాబట్టి మన్చోర్ అంటే ఈ మనస్సుని ఎప్పుడైతే భగవద్ అర్పితం చేస్తామో ఆ ఆరుగురు ఆయుధాలు అనేటువంటి ఆ శత్రువులు అరిషడ్ వర్గాలు మనమే దాడి చేయకుండా ఉంటాయన్నమాట. అందుకనే అంబరీష్ మహారాజు ప్రార్థనలో మొట్టమొదటి ఏం చెప్తారంటే, సవై మన కృష్ణ పాదార విందయోహో, నా మనస్సుని కృష్ణుడి పాదపద్మాల చెంత నేను అర్పిస్తున్నాను. కృష్ణుడి యొక్క లీలల్లో వివరించేటప్పుడు ఆయన రోజు ఒక ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తాడు కదా, ఎందుకని చెప్పేసి చాలా మందికి ప్రశ్న. ఆయన ఇంట్లోనే 9 లక్షల గోవులున్నాయి, వాటి నుంచి ఎంతో పాలు పెరుగు వెన్న ఎన్నో వస్తాయి, మరి అవన్నీ తీసుకోకుండా పోయి పక్కిళ్లలో ఎదురేళ్లలో వెనకిళ్లలో ఎందుకు అని అంటే, వాళ్ళందరూ కూడా రోజు ఏమనుకుంటున్నారు అని అంటే, అక్కడ వాళ్ళ ఇళ్ళలో నారాయణ శాలిగ్రామాలు ఉంటాయి, ఆ నారాయణ శాలిగ్రామాలకు పూజ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు పూజ చేసి స్వామి మేము చేసేటువంటి ఇవన్నీ స్వీకరించని చెప్పేసి వాళ్ళు భగవంతుని నైవేద్యం పెడుతున్నారు. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఆ శాలిగ్రామ రూపంలో ఉన్న నాకెందుకు పెడతారు, నేను స్వయంగా ఎదురుగా ఉన్నాను కదా, నేనే వస్తాను మీరు పెట్టిన నైవేద్యాలు తీసుకోవడానికి, ఆయనే వస్తున్నాడు. ఒకరోజు నా గోపిక ఏం చేస్తుందంటే కృష్ణుని పట్టుకుంటుంది అనమాట. వెన్న తింటూ ఉండగానే టక్కన పట్టుకుంటుంది. ఈ రోజు దొరికావు నువ్వు, నీ సంగతి చెప్తాను పద అని చెప్పేసి యశోదమ్మ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. తీసుకెళ్లే సమయానికి కృష్ణుడు ఆలోచిస్తాడు, ఎట్లా తప్పించుకోవాలి ఈ రోజు అని చెప్పి ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ వెన్న తిన్నటువంటి చెయ్యి ఉంటుంది కదా, ఆ వెన్న తిన్న చెయ్యి ఇంకా చేతికి కూడా వెన్న ఎట్లే ఉంది, చేతికి ఉంది మూతికి ఉంది, దొరికిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆమె ఏం చేస్తుంటే చెయ్యి ఇట్లా పట్టుకుని తీసుకెళ్తా ఉంది అనమాట. చెయ్యి ఇలా పట్టుకుని తీసుకెళ్తుంటే చూశాడు. చూసిన తర్వాత ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది ఒక పక్క. ఇప్పుడు ఎట్లయినా తప్పించుకోవాల్సింది అని చెప్పేసి చిన్నగా ఏం చేశాడంటే కృష్ణుడు తన చేత్తో, తన వెన్న తిన్నటువంటి ఆ చేత్తో ఆమె యొక్క చేతిని స్పర్శించాడు అనమాట. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క ఆ హస్తంతో స్పర్శ అనేటువంటిది ఆ గోపికి తగిలిందో, భగవద్గుని యొక్క చేతి స్పర్శ అందరికీ అభయం ఇచ్చేటువంటి చెయ్యి కదా అది, ఎందరికీ అభయం పిలుచు చెయ్యి అని చెప్పి అన్నమాచారి దీని గురించి పెద్ద పాటేరేశారు ఆయన, కండు ఒక మంచి బంగారు చెయ్యి అని చెప్పి. ఆ చెయ్యి ఎప్పుడైతే స్పర్శించిందో ఆమె తన్మయత్వంతో నిండిపోయింది. తన్మయత్వంతో నిండిపోయి పూర్తిగా పారవశ్యంలోకి వెళ్ళిపోయింది అనమాట. పారవశ్యంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో కృష్ణుడు చూశాడు ఇదే మంచి సమయం అని చెప్పేసి చిన్నగా చెయ్యి విడిపించుకొని చక్కని పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఆ కృష్ణుడు చేతి స్పర్శ తగిలి ఆమె తన్మయత్వం చెంది ఆ తన్మయత్వం నుంచి బయటకు వచ్చి చూసిన తర్వాత ఎవరున్నారు అక్కడ, ఎవరు లేరు. కృష్ణుడు ఎప్పుడో కూడా ఆయన చేశాడు ఇంకెక్కడ, అరే రే రే చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడే, సరే ఈసారి చూద్దాం అని చెప్పి ఆ ఉత్సరం అంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా కృష్ణుడి యొక్క లీలలు రాత్రి చౌర ప్రసంగైన రాత్రిపూట ఆ చోరుడు గురించి చోరాగ్రగణ్యం అని చెప్పేసి ఆచార్యులు దీని గురించి పెద్ద కీర్తనలు రాశారు, అష్టకాలు రాశారు కృష్ణుడి యొక్క చోరాగ్రగణ్య లీలల గురించి. చోరాగ్రగణ్యం శరణం ప్రపద్య అనేసి పెద్ద అష్టకం ఉందన్నమాట. అట్లా ఆ రాత్రి చౌర ప్రసంగేనంటే భగవంతుడు చేసినటువంటి ఆ దివ్యమైనటువంటి భాగవత లీలలను చర్చించడం. ఇందుకేం చెప్తున్నారు, కాలే గచ్చతి ధీమత, బుద్ధిమంతులైన వాళ్ళు కాలాన్ని ఈ విధంగా వెలుబుచ్చుతారు. ప్రాతద్యూత ప్రసంగేణ అంటే ఉదయం మహాభారతం, మధ్యాహ్న స్త్రీ ప్రసంగ అంటే రామాయణంలో ఉన్నటువంటి తత్వం, రాత్రి చౌర ప్రసంగేణ రాత్రిపూట ఆ వెన్నదొంగ అయినటువంటి ఆ చిన్నారి కృష్ణుడు గురించి చర్చలు చేయడం ద్వారా కాలే గచ్చతి ధీమత, ధీమంతులైనటువంటి వాళ్ళు బుద్ధిమంతులైన వాళ్ళు కాలాన్ని ఈ విధంగా వెలుగుచ్చుతారు. భలే చెప్పారు స్వామి, ఉదయం మహాభారతం మధ్యాహ్నం రామాయణం సాయంకాలం భాగవతం చర్చిస్తూ కూర్చుంటే ఎవరు పెడతారు అని చెప్పేసి. అందుకనే ఆచార్యులు చెప్పిన అర్థాన్నే మనం గ్రహించాలి. వాళ్ళు ఏమంటున్నారంటే మహాభారతం యొక్క సందేశాన్ని, రామాయణం యొక్క సందేశాన్ని, చివరికి ఆ మహాభాగవతం యొక్క సందేశాన్ని, శ్రీమద్ భాగవత సందేశాన్ని మనం నిత్యం దైనందిన జీవితంలో మనం చేసేటువంటి కర్మలలో అన్వయించుకోవడానికి ఈ సమయాన్ని కేటాయించి చెప్తున్నారు అన్నమాట. ఉదయం పూట మహాభారత సందేశం ప్రకారంగా పొద్దున్న నువ్వు కర్మ మొదలు పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి కృష్ణుడు హస్తం అనేది ఉంది మనం చేసే ప్రతి కర్మ వెనకాల, కాబట్టి ముందుకెళ్ళు. మధ్యాహ్న స్త్రీ ప్రసంగ భగవంతునికి అంతరంగ శక్తి ఆ సీతాదేవి, ఆ లక్ష్మీదేవి, ఆ రాధారాణి, ఆమె అనుగ్రహం లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను భగవంతుని పొందలేము. కాబట్టి మధ్యాహ్నం గుర్తుపెట్టుకోవాలి మనము, హనుమంతుడిగా ఉండి సీతారాములను ఒకటి చేద్దామా, రావణాసురుడిగా ఉండి సీతారాములను వేరు చేద్దామా, ఏం చేద్దాం అది చూద్దాం. అక్కడ సాయంత్రం రాత్రి చౌర ప్రసంగేణ శ్రీమద్ భాగవతం యొక్క సారాంశం ఏమిటి, సర్వాత్మనాయ శరణం శరణ్యం. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఈరోజు సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. కృష్ణుడికి శరణాగతి పొందినట్లయితే దేవతలకు గాని ఋషులకు గాని జీవులకు గాని పితృదేవతలకు గాని ఎవరికి కూడా మనము రుణపడి లేము, సేవకులము కాబోము. ఎందుకని, కృష్ణుడి యొక్క పాద పద్మాశ్రయ శరణమున నిలిచినవాడు, చేపట్టిన భక్తి మార్గమునందు పూర్ణ శ్రద్ధాళువైనవాడు దేనికి రుణపడి ఉండడు. ఇది భాగవత సారాంశం. దీనిని మనము నిత్య జీవితంలో అన్వయించుకుంటూ కనుక సాగితే అప్పుడు కాలే గచ్చతి ధీమత, కాలం ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఏమవుతుంది, ఒకరోజు కాలం ఎట్లాగూ మనం వదిలేయాల్సిందే, కాలం మనలో హరిస్తూనే వస్తుంది. ప్రతిరోజు సంవత్సరం మనం పుట్టినరోజును జరుపుకుంటాము, పుట్టినరోజు జరుపుకుంటున్నాం అని అంటే మనం పుట్టినరోజుకి దగ్గరయ్యామా పోయే రోజుకి దగ్గరయ్యామా మనలో మనమాట. ఇప్పుడు నాకు నా ఆయుష్ ఏదో ఒక 60 ఉందనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, రేపు ఉదయం కూడా చెప్పలేము. ఈ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నానంటే 60కి దగ్గరవుతున్నాను నేను అంతే. అందుకని ఆ రోజుల్లో పుట్టినరోజు అని అంటే ఒక సాధువుని పిలిపించి ఆ సాధువు ద్వారా భగవత్ సందేశాన్ని విని ఈ పుట్టినరోజు వరకు నేను ఏం చేశాను, ఇప్పుడు ఈ పుట్టినరోజు నుంచి వచ్చే పుట్టినరోజులోపు నేను భగవత్ సేవ ఏం చేయాలి అనేది ఒక ప్రతిజ్ఞలాగా తీసుకుని ముందుకు కొనసాగేవాడు. ఇలాంటివి చేసినప్పుడు మనము మన వంశ పితృదేవతలు పెద్దవాళ్ళు అందరూ కూడాను బాగుపడతారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటూ ఉంటారు, ముఖ్యంగా అమ్మగారులు అంటూ ఉంటారు, మా అబ్బాయి వంశోద్ధారకుడు కావాలి అని చెప్పి అంటుంటారు. వంశోద్ధారకుడు కావాలి ఎలా అవుతాడు, అతను భగవంతునికి సేవకుడైతే అతను వంశోద్ధారకుడు అవుతాడు. ప్రహ్లాద మహారాజు వంశోద్ధారకుడు ఎందుకు చెప్పండి, నరసింహస్వామిని ప్రసన్నం చేసుకుని వంశాన్ని ఉద్ధరించేశాడు. ఆయన కుమారుడు విరోచనుడు భక్తుడే, ఆయన మనవుడు బలి మహారాజు మహాభక్తుడు, ఆయన కుమారుడు అంటే ముని మనవుడు బాణాసురుడు భక్తుడే, వంశంలో అందరినీ భక్తులే ఆయన తీసుకొచ్చాడు. కాబట్టి నిజమైన వంశోద్ధారకులుగా మీ బిడ్డను తయారు చేయాలంటే మీరు భగవంతునికి సేవ చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే నామ సంకీర్తన చేస్తూ ఇప్పుడు చెప్పాను చూడండి, ప్రాతద్యూత ప్రసంగేణ మధ్యాహ్న స్త్రీ ప్రసంగ రాత్రౌ చౌర ప్రసంగేణ కాలే గచ్చతి ధీమత. ఈ సారాంశాన్ని మనం గ్రహిస్తే దాన్ని ఒక కీర్తన రూపంలో మనం తెలుసుకుంటే భగవంతునికి నమస్కరిస్తే మనం ఇక జీవితము ధన్యమవుతుంది. కీర్తన ఇక్కడ ఉంది ఎదురుగా, 5 నిమిషాల్లో కీర్తన ముగిద్దాము. మీరందరూ గట్టిగా చెప్పడానికి ప్రయత్నించండి, చాలా సరళమైనటువంటి కీర్తన.